ॐ गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः। ध्यानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ श्री लाल परमात्मने नमः।
थैंक यू कृष्णा। ॐ श्री लाल परमात्मने नमः।
అంతటా నిండి ఉన్న పరమాత్మకి నమస్కారం ఉషా.
బాగుందండి. మరి లక్ష్మి తప్పకుండానే భగవాన్ గురించి చెప్పేస్తారా లక్ష్మి?
అంతటా నిండి ఉన్న పరమాత్మకి.
లక్ష్మి అంటే కూకట్పల్లిలో ఉంటారు మన లక్ష్మి అంటే హైదరాబాద్ డివోటీస్, బాగా పాత డివోటీస్ లో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ క్లోజెస్ట్ నాన్న గారి ఫాదర్. అండ్ భగవాన్ అన్న కూడా ఆవిడకి అపారమైన ప్రేమ విశ్వాసం అనమాట. సో ఈ రోజు ఆవిడ మాటల్లో చెప్తే మనకి తెలుస్తుంది, నేను ఆవిడ టైం ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే ఆవిడ బోల్డ్ ఉంది చెప్పడానికి. చెప్పండి అండి.
తప్పులు ఏమన్నా ఉన్నా సభాముఖంగా తెలియజేస్తారేమో నాకు ఇష్టం, నా ఇష్టమే అందరికి ఉంటుంది అనే అభిప్రాయం ఉంటుంది అన్నమాట.
అంటే
అదే వస్తుంది. నేను చాలా చిన్న సామాన్యమైన ఫ్యామిలీలో పుట్టాను ఉషా. అయితే నాకు పని నానమ్మ ఎంతసేపు కృష్ణుడికి తులసి మొక్కకు నీళ్లు పోయటం, తులసి కడగటం, రోజు పువ్వులు తేవటం, ఆ పూజ సామాగ్రి అది తప్పితే వేరే ఏమి తెలియదు నాకు అసలు. ఏమో భగవంతుడు. అయితే మా అమ్మ నా మొదటి గురువు. నిజంగా చెప్పాల్సింది మా అమ్మే ఉషా మొదటి గురువు. నాకు అమ్మ ఏమని చెప్పారంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏమి అడగకూడదు, అంతటా నీదే భారం స్వామి, ఏమి ఎరగని దాన్ని అంతటా నీదే భారం, తప్పులున్నా క్షమించు, పాల ముంచినా నీట ముంచినా నీదే భారం అనే ఒక మంత్రం చెప్పారు ఉషా. నాకు దేవుడంటే ఏం తెలీదు. దేవుడి దగ్గరికి వెళ్ళి అంతటా నీదే భారం, పాల ముంచినా నీట ముంచినా నీదే భారం, తప్పితే వేరే అసలు ఏది తెలీదు నాకు. అంటే అమ్మ కొంచెం అమాయకంగా ఉంటారు కానీ భక్తురాలు అన్నమాట. అలా నేర్పారు కానీ ఒక మోక్షం జ్ఞానం అసలు ఏం తెలీదు సార్. కాకపోతే ప్రవచనాలు స్వామీజీల దగ్గరికి వెళ్ళేదాన్నమ్మా, ఎవరో స్వామీజీలు అయి వస్తే వెళ్ళినా అది చెప్పేది ఆ కథలు పట్టుకునేదాన్ని. అంతేగాని అందులో మర్మం తెలిసేది కాదు, కథలు ఇష్టం అన్నమాట. భగవద్గీత ఆ బుక్ వాసన చూసేదాన్ని. ఆ భగవద్గీతలో ఏమిటి బుక్ ఇలా తెలిసి ఆ వాసన చూస్తే అబ్బా బుక్ ఎంత వాసన వస్తుందో అనుకునేదాన్ని. కానీ అందులో విషయం తెలిసేది కాదు. చిన్న ఏజ్ లో ఒక కాళహస్తి స్వామి మా ఊర్లో 18 రోజులు ధ్యాన యజ్ఞం చేశారమ్మా. అప్పుడు ఆ స్కూల్కి వెళ్తా ఆ బుక్లు అమ్మీ వాడి దగ్గరికి వెళ్ళి ఆ బుక్ ఒకసారి ఇలా తెలిసి ఇలా వాసన చూసి అక్కడ పెట్టేసి వచ్చేసాను.
అంటే కొత్త పుస్తకం తెలిస్తే వచ్చే వాసన.
అప్పుడు ఆయన అడిగాను ఎంత అమ్మా అంటే 80 రూపాయలు అన్నాడు అనమాట. అయ్యి బాబోయ్ 80 రూపాయలు అంటే అప్పుడు ఆ డబ్బులు కూడా కొంచెం ఇదే కదమ్మా చిన్న ఏజ్లోని. అయితే గురువులు చూసి వచ్చేటివే కానీ అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అయితే అలా అలా అలాగా పెళ్ళి అయిపోయింది. కొంచెం స్ట్రిక్ట్ గా పెంచారు నన్ను మా ఇంట్లోని. కొంచెం అత్తవారింటికి వచ్చి మా హైదరాబాద్ వచ్చినోడికి పూర్తి మా హస్బెండ్ బాగా ఫ్రీడమ్ ఇచ్చేసారు. ఇచ్చేస్తే ఇంకా సినిమాలు మార్నింగ్ షో మ్యాటీ ఫస్ట్ షో 3 షోలు చూసి ఇంటికి వచ్చిందండి. అంత విత్తలు విడతాను వచ్చేసిందనమాట. కానీ ఏంటి అంటే అక్కడ స్ట్రిక్ట్ గా పెంచేశారు కదా. హైదరాబాద్ చూసినోడికి విత్తలు విడతాను వచ్చింది. అలా ఒక భక్తురాలు ఇంటికి వెళ్ళారు అన్నపూర్ణ అని, ఆవిడ గురించి చెప్పాలి అసలు. అయితే ఆయన ఇంటికి వెళ్తే ఆ బెడ్రూమ్ లో భగవాన్ ఫోటో ఉంది. ఫస్ట్ టైం భగవాన్ చూసి అన్నాను మీ తాతయ్య అని అడిగాను. నాకు ఆయన దేవుళ్ళు అనిపించలేదు ఉషా, మీ తాతయ్య అని అడిగాను. ఆవిడ అన్నారు లేదండి రమణ మహర్షి అన్నారు. రమణ మహర్షి అన్నాను. మరి ఉన్నారా ఆయన అని అడిగాను. లేరండి దేహం వదిలిపెట్టారని ఆ భాషలో చెప్పారు ఆవిడ. అంటే ఆవిడకి నాన్నగారితో అటాచ్మెంట్ ఉందన్నమాట. అయితే దేహం వదిలిపెట్టారు అది చనిపోయారా అని అడిగాను. లేదు దేహం
వదిలిపెట్టారు.
ఆవిడ నాన్నగారు భక్తురాలు. ఆవిడకి నాన్నగారు ఆ రక్తం నుంచి అలవాటు అంట.
ఓకే
ఒక్కసారి ఆ ఫోటో చూసేటప్పటికి కొంచెం భలే ఉన్నారు ముసలాయన బాగున్నారని అనుకున్నాను. కానీ అంత ఒక భగవంతుడు అనే భావం రాలేదు. తాతయ్య బాగున్నారు అనిపించింది మాట. తర్వాత మా అమ్మ ఊరు వెళ్ళినప్పుడల్లాని నాన్నగారు నాన్నగారు అంటే అమ్మ అలా గురువుల దగ్గరికి వెళ్ళకూడదు మీరు అసలు అన్ని అమ్మా నాన్నగారు భగవాను అసలు భగవాన్ ఎవరు నాన్నగారు ఎవరు అమ్మ అన్ని భగవాను నాన్నగారు అనేవారు. నాకు అది అర్థం అయ్యేది కాదు భగవాన్ ఎవరు నాన్నగారు ఎవరు అనుకునేది అనమాట. మా పెళ్ళైన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ నాన్నగారు భగవాన్ అంటే అసలు భగవాన్ ఎవరు నాన్నగారు అని నాకు అర్థమయ్యేది కాదు. అయితే ఒక సంఘటన జరిగింది దోష. అమ్మ హైదరాబాద్ వచ్చారు అనమాట. అడ్రస్ పడేసుకున్నారు. మా మేము ఇల్లు మారిపోయి ఇల్లు తెలియదు అనమాట.
ఓకే
అయితే దారిలో నుంచుని ఉన్నారంట. ఎటెళ్ళాలో తెలియదు కదా. అప్పుడు మా పెద్ద కొడుకు ఆవిడ ఇంకా భగవాన్ భగవాన్ నువ్వే శరణం నువ్వే శరణం నువ్వే శరణం రోడ్ మీద నుంచి జపం చేస్తున్నారంట. చేస్తామంటే అయితే మా పెద్దమ్మ గారు అబ్బాయి అనుకోకుండా డ్యూటీకి వేరే చోట వెళ్ళబోయి ఆ రోజు ఎందుకు అటు తిరిగాడంట. తిరిగేటప్పటికి మా అమ్మ కనిపించారంట. అదేంటి పిన్ని ఇక్కడ జపం చేస్తున్నావంటే నేమోరా అడ్రస్ లేదు భగవాన్ని తీసుకెళ్తారంటే అవి నీ తగలేనేసి తీసుకొచ్చారనమాట. అన్నాను అసలు అమ్మ ఎలా వచ్చారని అడిగితే భగవాన్ తీసుకొచ్చారన్నారు. అయ్య బాబు వీడికి ఏదో తేడాగా ఉంది రోడ్డు మీద నుంచి భగవాన్ తీసుకొచ్చి. అప్పుడు కొంచెం బీజం పడింది అంటే విశ్వాసం వచ్చింది బట. అందులో ఇంత హౌసింగ్ బోర్డులో ఎవరు చేస్తారమ్మ అడ్రస్ మనం ఏమన్నా ఒక కొన్ని వేల ఇళ్ళు అందులో మా అడ్రస్ ఎవరు తెలుస్తుంది. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఏంటి భగవాన్ అలాంటివి చేస్తారా అని అడిగాను నేను. అంటే ఆయన అయ్యబాబే భగవంతుడు అమ్మా ఆయన సామాన్యుడు కాదు రమణ మహర్షి అని చెప్పారు. అలాగా ఏంటో వీళ్ళకి పిచ్చి ఇవన్నీ ఏదో ఇలాగా అనుకున్నాను అనమాట. తర్వాత మా బాబు 4th ఇయర్ వచ్చిన తర్వాత సెలవులు ఇవ్వగానే ఏప్రిల్ ఊరెళ్ళానమ్మా. వెళ్తే అర్థమవుతుందా వెళ్ళేటప్పటికి మా ఊరు రిక్షాలోని నాన్నగారు వస్తున్నారు మీటింగ్ అందరూ రండి అని రిక్షా వాడు వెళ్ళిపోతున్నాడు అనమాట. అప్పుడు మా అమ్మ అన్నారు ఈవేళ నాన్నగారు మీటింగు వరహాలరాజు గారు లక్ష్మి అందరూ వచ్చి పెట్టిస్తున్నారు రా అన్నారనమాట. నేను అన్నాను నేను అలా గురువుల దగ్గరికి అడిగి నేను రానమ్మా నాకు అస్సలు ఇష్టం ఉండదు అన్నాను. అంటే మా అమ్మ అన్నారు అలా కదమ్మా ఆయన మహానుభావుడు ఒకసారి దర్శనం నుంచి అసలు నాన్నగారి ఫోటో కూడా చూడలేదు నేను భగవాన్ చూసానుగా నాన్నగారు తెలియదు నాకు. సరే అని నాన్నగారి దగ్గర తెలియదు అన్న అనుభవం భగవద్గీ కృష్ణుడు గుడి మాట అది ఆడవారు అందరూ దగ్గరగా కూర్చున్నారు. నాకు కోపం వచ్చింది అలా మీదకి వెళ్ళిపోతున్నారేంటి ఆయన మగాయం కదా అంత మీదకి వెళ్ళి కూర్చుంటారు ఇంత దూరంగా కూర్చోవచ్చు కదా అనుకున్నప్పటికీ ప్రపంచ జ్వరంలో ఉన్నానమాట నేను. అసలు బాగా ఓ బయట తిరిగేట ఆధ్యాత్మికతే భగవంతుడి జాస్ తెలియదు కదా. నాప్పుడు వెళ్ళి చివరికే కూర్చున్నారు దగ్గరికి వెళ్ళలేదు దూరంగా కూర్చున్నారు. కాకపోతే నాకు ఎలాంటి మెమరీ ఉంటుందంటే ఒక సినిమా చూసాను అనుకో సెన్సార్ సర్టిఫికేట్ నుంచి శుభం కార్డు వరకు చెప్పేసి అంత మెమరీ అన్నమాట. డైరెక్టర్ కానీ అంత టాలెంట్ ఉందన్నమాట నాకు. అంటే అలాంటి ఉపయోగించాను నా తెలివితేటలు నేనే. అయితే నాన్నగారు మీటింగ్ మొత్తం ఎక్కేసింది ఆ బొరలోకి. ఆయన చెప్పింది ప్రతిదీ మొత్తం ఎక్కేస్తాం అన్నమాట. అంటే ఎంజాయ్ చేయటం అంటే తెలియదులే కానీ చాలా బాగా చెప్పారు అని విన్నాను అంతే. అంతా అప్పుడు ఒక మాట చెప్పారు, జ్ఞానం అంటే చాలా ఈజీ అమ్మా, పువ్వులు కోసుకురావటానికి కూడా చాలా టైం పడుతుంది కానీ జ్ఞానం అంతకన్నా ఈజీ అన్నారు. ఇదేంటి జ్ఞానం అంటే అలా ఉంటుందా, పువ్వులు కోసుకురావటం కన్నా తక్కువ టైం పడుతుంది, పువ్వులు కోసుకురావాలంటే కొంచెం దూరం నడవాలి, చెట్టు దగ్గరికి వెళ్ళాలి, పువ్వులు కొయ్యాలి, కానీ జ్ఞానం అంతకన్నా అత్యంత సులభం అని చెప్పారు నాన్నగారు. ఏంటి జ్ఞానం అంటే ఒకటి ఉంటుందా ఇలా ఉంటుందా అని అనుకున్నానమ్మా. మీటింగ్ అయిపోయింది, మా అమ్మ నన్ను చెయ్యట్టు తీసుకెళ్లి నాన్నగారి కాడి మీద నా తల ఇలా టప్పని కొట్టేశారు అనమాట. నా తల తీసుకెళ్లి నాన్నగారి పాదాల మీద కొట్టారు. కొట్టి మా పాప నాన్నగారు అన్నారు. నాన్నగారే నిజంగా నేను ఆ అనుభూతి ఇప్పటికీ మర్చిపోలేను. నాన్నగారు ప్రేమగా కూడా అడగలేదు, ఎక్కడుంటావు అన్నారు చాలా సీరియస్ గా అన్నమాట. నేనేమో హైదరాబాద్, అంతకన్నా పొగరమాట హైదరాబాద్ అని. హైదరాబాద్ లో ఎక్కడ ఉంటావు అన్న వరహలత్ గారు లక్ష్మణ్ పక్కనే ఉన్నారన్నమాట. హైదరాబాద్ లో ఎక్కడ ఉంటావు అన్నారు. కోకటిపల్లి హౌసింగ్ బోర్డ్ అండి నేను. అయితేని అదేంటి లక్ష్మి మధురా నగర్ లో ఉంటుంది, B95 ఏదో చెప్పారు మీ ఇంటి నెంబరు. లక్ష్మి మధురా నగర్ లో ఉంటుంది, నేను వచ్చినప్పుడల్లా నువ్వు నాకు కనిపించి అన్నారు ఉష. ఇంకా చూసుకో నాకు నిప్పెట్టేశారు అన్నమాట. నా అజ్ఞానానికి ఆ రోజు నిప్పెట్టేశారు. ఇంకా ఇంటికి వెళ్ళాను కానీ ఉష అసలు ఏంటో తెలియదు. నాన్నగారు ఒకసారి చెప్పారు, గురువు చూపు ఐసీయూ లాంటిదమ్మా, ఫస్ట్ సీరియస్ గా ఉన్న పేషెంట్ ని ఐసీయూలోనే పెడతారు, ఐసీయూలో పెట్టిన తర్వాత డాక్టర్లు అందరూ చూసి దానికి ఏ జబ్బో తెలుసుకుని ఆ డాక్టర్ ఆయన్ని చూసుకుంటారమ్మా అని చెప్పారు. నా చూపు ఫస్ట్ చూపు ఐసీయూలో పెట్టేశారు ఉష. ఇంక ఇంటికి వెళ్ళాను కానీ ఏమీ మాట్లాడలేకపోతున్నాను, అన్ని అవే వినపడుతున్నాయి చెవులు. ఇంకా ఆయన మాటలు నాకు ఓహో గింగిర్లు కింద, ఏంటి నాన్నగారు ఇలా చెప్పారు, ఆయన రూపం మరీ ఆకర్షించేసింది నాకు. ఎంత అందంగా ఉన్నారు నాన్నగారు, ఫస్ట్ నాకు ఆయన అందం నచ్చేసింది. అయ్యో నాన్నగారు ఎంత అందంగా ఉన్నారు, అసలు ఎంత బాగున్నారో అని అనిపించింది మాట. ఎందుకో రూపం అట్రాక్షన్ వచ్చేసింది. తర్వాత 5 రూపాయలు ఇట్టు ఫోటో కొనుక్కున్నాను అమ్మా. అప్పుడు 5 రూపాయలు కొంటున్నారు భగవాన్ ఫోటో. అప్పుడు నాన్నగారు ఫోటోలు అమ్మేవారు కాదు, భగవాన్ని అమ్మారు అన్నమాట. 5 రూపాయలు ఇట్టు ఫోటో కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్ళాను. ఇంకా రాత్రి నిద్ర పట్టలేదు షా. మా డాబా మీదకి వెళ్ళి నాన్నగారు చెప్పారు, నువ్వు ఆకాశం ఇంక చూస్తా ఉండమ్మా, నీ మనసు ఆకాశంలా ఉంటుంది, సముద్రాన్ని చూసేవనుకో నీ మనసు సముద్రం అంత లోతులోకి వెళ్తుందని చెప్పారు. ఆ వయసులో ఆ మాటే నాకు బాగా పట్టేసింది అన్నమాట. ఇంకా వెళ్ళి చూస్తుంటే లోపల అదొక రకమైన మంట ఉష. ఏంటి నేను ఎందుకు పుట్టాను, ఏంటి నా జీవితం, నా జీవితం ఇంక ఇంతేనా అనే ఒక భావన వచ్చేస్తుందన్నమాట. దాని తర్వాత ఏమో మన్నాడు, మన 2 రోజులు మీటింగ్ అమ్మ మా ఊర్లో కండవిల్లోని. అయితే మన్నాడు మళ్ళీ అమ్మ అన్నారు ఈ రోజు కూడా మీటింగ్ ఇక్కడ అన్నారు. అలాగే అన్నాను. 12:00 ఫోన్ చేసేసి రెడీగా కూర్చుని నానమ్మ మీటింగ్కి వెళ్దాం, నానమ్మ మీటింగ్కి వెళ్దాం అన్నాను. మా నానమ్మ అన్నారు నేను వస్తానేమో, రానని తిట్టో బలవంతంగా తీసుకెళ్ళు, ఇప్పుడు ఎందుకు నీకు మీటింగ్ అని అడిగారు నానమ్మ. అప్పుడు నేను అన్నాను, లేదు నానమ్మ నాకు ఎందుకో వెళ్ళిపోవాలనిపిస్తుంది, అంటే ఆయన 2 వస్తారు, నువ్వు ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు అన్నారు నానమ్మ. నేను అక్కడ కృష్ణ పరమాత్మ ఉంటాడు కదా నానమ్మ, నాన్నగారు రావచ్చు, కృష్ణుడు గుడి కదా, అందుకు కృష్ణుడు ఉంటాడు కదా నానమ్మ, నేను కృష్ణుడి దగ్గర కూర్చుంటానంటే సరే నీ ఇష్టం వెళ్తే వెళ్ళు, ఇది కూడా అదొక రకమైన వెళ్తాను అని నానమ్మ తిట్టారన్నమాట. వెళ్ళిపోయి ఆ గుళ్ళో కూర్చున్నాను. అసలు ఏంటో ఉషా నా జీవితం ఆ రోజులోనే నాకు చాలా మార్పు వచ్చేసింది. ఏంటో తెలియట్లేదు నాకు, అసలు అదొక రకమైన ఇది వచ్చేసింది అన్నమాట. అప్పుడు కూర్చున్నాను అనమాట. కూర్చున్న తర్వాత నాన్నగారు వచ్చారు. కొంచెం సమ్మర్ కదా, అందరూ శుష్ అంటున్నారు అనమాట. గాలి లేదనేసి ఊర్లో అంత ఫ్యాన్లు అయి తక్కువ కదా, అప్పుడు అవి గాలి వేయట్లేదు. నేను అంటున్నారు ఆయన అమృత వాక్కులు చెప్తా ఉంటే, అలా అందరూ అంత అమృతమైన మాటలు చెప్తా ఉంటే వీళ్ళందరూ ఉడుకు ఉడుకు అంటారేంటి అనుకుంటున్నాను. అంటే నా ఉద్దేశం అలా ఉంటుందట, వాళ్ళందరూ వేడి వేడి అనుకుంటున్నారు అనమాట అప్పట్లో. నాకేమో నాన్నగారు అంతా అలా చల్లగా చెప్తా ఉంటే వీళ్ళేంటి ఇలా అంటారేంటి వీళ్ళు మనుషులు ఇలా ఉంటారా అంటే అప్పటికి నా దృక్పథంలో కొంచెం మార్పు వచ్చిందన్నమాట. అయిపోయింది తర్వాత సెలవులు అయిన తర్వాత హైదరాబాద్ వచ్చేది. వచ్చి ఇంకెవరు కనిపించినా నాన్నగారు మీకు తెలుసా నాన్నగారు మీకు తెలుసా అయ్యి బాబా నాన్నగారు అయితే తేరంటే ఎవరికి అర్థం కాదు కదా. అయితే ఒక నాన్నగారు డివోటీ దగ్గరికి వెళ్ళారన్నమాట. ఆవిడ చిన్నప్పటి నుంచి నాన్నగారు భక్తురాలంట. ఆవిడకి చెప్పేస్తున్నా అనమాట ఇంకా అసలు నాన్నగారు అంటే మీకు తెలుసా అంటే ఆవిడ తెలుసని చెప్పట్లేదు ఏం చెప్పారు లక్ష్మి అని అడిగారు నేను. ఆ రెండు రోజుల మీటింగ్ మళ్ళీ చెప్తాను ఆవిడ ఓ ఎంజాయ్ చేసేస్తానమాట. ఆవిడ ఏంటి అంత పరవశం అయిపోతున్నారు నాకు అర్థం కాదు నేను లోతు తెలియదు కదా మామూలుగా సినిమా చెప్పినట్టు చెప్పేస్తున్నాను అనమాట. ఆవిడ ఓ ఎంజాయ్ చేసేస్తున్నారు ఎంజాయ్ అంత బాగా నచ్చారా నాన్నగారు అని అడుగుతున్నారు. అయ్యి బాబా అసలు మీ జీవితంలో ఒక్కసారి నాన్నగారిని చూడాలండి మీ జీవితమే మారిపోతుందని చెప్తున్నాను. ఆవిడ అలాగా అమ్మా అయితే అనేసి అంతా చెప్పేసిన తర్వాత నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా ఆవిడ ఆనందంగా విన్నారన్నమాట. విని తర్వాత అన్నారు లక్ష్మి నాకు చిన్నప్పటి నుంచి నాన్నగారు అలవాటమ్మా అన్నారు. అయ్యి బాబే అలాగా అక్క నాకు చాలా ఇష్టమైందే ఇంక ఎప్పుడైనా సరే నాన్నగారు వస్తే నాకు కొంచెం కబురు చెప్పరా అంటే ఒక 15 రోజులు అప్పుడు సిద్ధు ప్రెగ్నెంట్ తోటి ఉన్నారు మన లక్ష్మి వరహాలరాజు గారు ఇంటికి వస్తున్నారమ్మా లక్ష్మి వస్తావా అని అడిగారు. ఇంకా జనాలు నాకు జనాలు పోగేసుకోవటం అలవాటు ఉష అందరికీ నాన్నగారిని చూసి నాన్నగారిని ఒకసారి చూద్దరుగానండి నాన్నగారిని ఒకసారి చూద్దరుగానండి అందరిని తీసుకుని నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయాను. ఆయన దూరం నుంచి నాతో ఎక్కువ మాట్లాడేవారు కదా ఉషాడుతుంటే ఇలా అన్నారు మళ్ళీ
మీరు చెప్తా ఉంటే ఇప్పుడే గుర్తొచ్చింది మీరు ఒంటరిగా ఎప్పుడు కనపడలేదు ఎప్పుడు గ్రూప్ తోనే కనపడతారు.
నన్ను ఎవరు పిలవరు
ఎందుకంటే మొత్తం పెద్ద గ్రూప్ వేసుకెళ్ళిపోతే అలా కష్టం కదా.
నాకు అందరూ వినాలని ఉష ఎందుకంటే నాకు ఎందుకో అందరూ బాగుంటే చాలని అంత ఆనందం అందరూ గ్రూప్ వేసుకుని వెళ్ళిపోయాను. అప్పుడు అక్కడ ఫుల్ సెక్యూరిటీ అది నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయి స్వప్న నరసింహం పక్కన ఉండేవారు అనమాట వరహాలరాజు గారు. అయితే అక్కడికి వెళ్తే చాలా బాగా చెప్పారు అనమాట. నాకు కూడా వెళ్ళినప్పుడు కూడా చాలా ఆనందపడ్డారు మంచి గురువుని చూపించారు. కానీ అసలు గురువు అని కానీ ఒక మంత్రం తీసుకోవాలి అసలు అలాంటి భావన కాదు. ఒక అందమైన వస్తువుని చూస్తే ఎంత ఆనందంగా ఉందో నాన్నగారు నాకు విపరీతమైన అందంగా చాలా ఇష్టమైన వ్యక్తిలా అనిపించేవారు అనమాట. ఏమో ఎవరికెలా కనపడతారు
కానీ అడ్డొస్తున్నాను ఇక్కడ అడ్డొస్తున్నాను మీరు ఈ మాట అంటా ఉంటే గుర్తొచ్చింది భగవాన్ దగ్గరికి ఒక మహారాణి వచ్చింది. మహారాణి వచ్చి భగవాను అలా కూర్చుని ఉన్నారు ఆయన పాటికి ఆయన పాటికి ఆయన ఉంటారు కదా ఎక్కువ సోఫా దగ్గర జారలబడి అదిగో మీ వెనకాల సోఫా మీ ఫోటో వెనకాల ఫోటో అలా కూర్చుని ఒక చిన్న చిరునవ్వుతో అలా ఉన్నారంట. ఆవిడ కూర్చుని ఇంకా అలాగా మీరు ఆనంద పడ్డట్టే ఎక్స్ట్రీమ్ గా ఆనందం వచ్చిస్తుందంట. అది లోపల ఆనందం పట్టలేక ఎంత అందంగా ఉన్నారు ఎంత అందంగా ఉన్నారు అంటున్నారంట పైకి. అప్పుడు భగవాన్ దగ్గర అటెండెంట్లు అది ఉంటారు కదా ఒక ఆయన వెళ్ళి భగవాన్తో అన్నారంట భగవాను మీరు ఎంతో అందంగా ఉన్నారని ఆవిడ అంటున్నారు ఆ మహారాణి అన్నారంట. అప్పుడు భగవాన్ జనరల్ గా ఏమి సమాధానం చెప్తారు కదా ఇలాంటి వాటికి శివం సుందరం అన్నారంట. సత్యం శివం సుందరం అంటే ఆ చైతన్యం సుందరం కదా అది వాళ్ళ రూపాల నుంచి అది ఊపికొపికి వెల్లువ అయిపోతూ ఉంటుంది కదా అండి.
చైతన్యం
అదే మీ ఎక్స్ప్రెషన్ కి అది గుర్తొచ్చింది నాకు ఎందుకంటే అంత ఆనందపడిపోయి
ఏది చూసినా ఆనందం చాలా ఇష్టం సార్ నాకు చాలా అందంగా అంటే చెప్తుంటేనే ఇతరులు నా ఫీలింగ్ బట్టి ఆడు ఊహించుకున్నారన్నమాట. అలాగా అలా వెళ్తా ఉండేదాన్ని నాన్నగారి దగ్గరికి. అయితే నేను శుక్రవారం నాడు సినిమా రిలీజ్ అయితే కానీ చచ్చిన చూ మానేదాం కాదు ప్రతి శుక్రవారం సినిమాకి వెళ్ళిపోయేదాను ఉషా నాది అంత అలాంటి ఇంట్రెస్ట్ అనమాట. అయితే ఏం చేశారు శుక్రవారం సత్సంగం పెట్టారు నా ప్రారంభానికి. అంటే నాలో బలహీనతలు చెప్తున్నా నీకు. శుక్రవారం సినిమాకి రిలీజ్ కి వెళ్ళిపోయి నాకు శుక్రవారం సత్సంగం పెట్టారు. అరుణ అక్క అని ఆవిడ పెట్టారన్నమాట, పెట్టి అన్నారు లక్ష్మి సత్సంగం అన్ని ఇంట్రెస్ట్ చూస్తా ఉంటే నాకు సత్సంగం పెట్టాలని ఉందమ్మా లక్ష్మి, జనాలు తీసుకుని వస్తావా అయితే అన్నారు. అయ్య బాబాయ్ తప్పకుండా అక్కని జనాలందరినీ పోగేసుకుని సత్సంగానికి వెళ్ళిపోయేదాన్ని. అయితే ఆవిడేం చేసేవారంటే అక్షరమణ మాల రెండు సార్లు చదివించేవారు ఉష. ఇంకా కానీ ఆ రోజు ఎందుకు చదివించారో ఈ రోజు అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఉష. నిజంగా ట్రైనింగ్ మాట, నాకు ట్రైనింగ్ మాట. ఆ శుక్రవారం సినిమాని బలవంతంగా నన్ను డైవర్ట్ చేయటం కోసం భగవంతుడు శుక్రవారం సత్సంగం పెట్టించాడు అన్నమాట. ఇంకా ఆ సత్సంగానికి జనాలందరూ వేసుకెళ్తే అప్పుడు రెండు సార్లు చదివించినప్పుడు టైం అంతా దానికే అయిపోయిందన్నమాట. నేను ఏమన్నా చెప్పండి ఏమన్నా చెప్పండి అంటే అసలు అక్షరమణమాల అంటే నీకు తెలుసా అని అక్షరమణమాల చెప్పేవారు. అయ్యి బాబాయ్ ఈవిడ ఏంటి ఇలా చెప్తున్నారు, కానీ ఇష్టంగా లేకపోతే 2 గంటలు కూర్చోలేం కదా. కానీ ప్రతి శుక్రవారం సత్సంగానికి మటుకు జనాలు వేసుకుని వెళ్ళిపోయేదాన్ని ఉష. ఓ రోజు ఒక వారం మానేసానమాట. మళ్ళీ వారం వెళ్తే అన్నారు లక్ష్మి సత్సంగానికి ఎందుకు రాలేదు అని అడిగారు ఆవిడ. చాలా స్ట్రిక్ట్ మాట, మామూలు స్ట్రిక్ట్ కాదు ఆవిడ. అయితే నేను అన్నాను అక్క ఎవరు తోడలేదు అందుకు రాలేదు అన్నాను వంక. ఆవిడ అన్నారు చచ్చిపోయినప్పుడు నీ కూడా ఎవడో రాడు, ఒంటరిగా చచ్చిపోతావు అన్నారన్నమాట ఉష. నిజంగా ఆ మాట నాకు చాలా మార్పు తీసుకొచ్చింది. అంటే ఎప్పుడు తోడు కోసం ఎదురు చూసే నాకు చచ్చిపోయేటప్పుడు ఒక్కదాన్ని చచ్చిపోతావు లక్ష్మి, ఈ స్నేహితులు ఎవరు నీ కూడా రారు అన్నారన్నమాట. అంటే సత్సంగానికి వంకలు పెట్టకూడదు, మంచి విషయం వినేటప్పుడు వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అని అనుకోకూడదు, ఇవి వెళ్ళిపోవాలి అని అనేదని. అప్పుడు ఒక మా విషయం చెప్పారన్నమాట, లక్ష్మి మనకి ఏమీ లేదని బాధపడకూడదమ్మా, అరుణాచలమే మనకు ఆస్తి, ఆ కొండ నీకు అండగా ఉండగా నీకు భయమే ఎలా అని చెప్పారన్నమాట అక్క. ఆ కొండ ఆ అరుణాచలేశ్వరుడు ఆ కొండ నీకు అండగా ఉండగా నీకు భయమే ఎలా అని చెప్పారన్నమాట. ఆవిడ చాలా బాగా చెప్పేవారమ్మా సత్సంగం. కాకపోతే హలో
అర్థమైందమ్మా,
ఆ అరుణాచలం కొండ గురించి ఆవిడ అలా చెప్తా ఉంటే ఇష్టం పెరిగిందన్నమాట. ఆ కొండ అంత అందంగా ఉంటుంది అంటే అదే మన ఆస్తి అని చెప్పేవారన్నమాట ఆవిడ. నీకు పొలాలు ఆస్తులు లేవని బాధపడకమ్మా, మనకి అరుణాచలం ఆస్తి ఆ కొండే నీకు అండ అని చెప్పేవారు. ఆవిడ కూడా అంతా నేను గురించి చెప్పేవారమ్మా, ఇంకా అస్తమాను నేనెవడను నేను అసలు మాకు ఫస్ట్ విన్నదే అన్నప్రాసన అవకాశం స్టార్ట్ అయినట్టు చెప్పారన్నమాట ఆవిడ. అంటే ఆవిడ స్ట్రిక్ట్ టీచర్ అన్నమాట, బాగా చెప్పేవారు సత్సంగం అన్నమాట. ఇంకా అలాగా అది వినటం అలవాటు పడిపోయాం ఉష. హలో వినిపిస్తుందమ్మా? హలో
వినిపిస్తుంది, వినిపిస్తుంది.
ఫస్ట్ టీచరే చాలా స్ట్రాంగ్ టీచర్ దగ్గర పెట్టారు నాన్నగారు నన్ను, అంటే కొంచెం అల్లరి స్టూడెంట్ని ఎదురు కూర్చోబెట్టుకుంటారు కదా, కొంచెం అల్లరి నా మైండ్ కూడా మైండ్ కాదని నాన్నగారు మంచి టీచర్ దగ్గర పెట్టారమ్మా. ఆవిడ కూడా ఏ ఆకర్షణలకి దానికి ఊరుకునేవారు కాదు, చాలా స్ట్రాంగ్ అన్నమాట. నేను కొంచెం డెలికేట్ వెళ్ళిపోయి టైప్ అందుకు ఆవిడ చాలా స్ట్రాంగ్ సత్సంగానికి వెళ్ళిపోకపోతే ఊరుకునేవారు కాదన్నమాట. అందుకని ఆవిడ గురించి భయపడి సత్సంగానికి వెళ్ళి తాను అమ్మో తిట్టేస్తారు అరుణక్క అనేసి ఆవిడ నన్ను చాలా బాగా గైడ్ చేశారు మా లైఫ్ లోని. తర్వాత కొన్ని విషయాలు ఇంటికి వచ్చి చూసి రాత రాసుకునేదాన్ని, ఇప్పుడు పిల్లలు చూడు ఎలా చేస్తారు ఈ వేళ ఒక వర్డ్ రాసి దాన్ని ఒక 10 సార్లు రాయటం, అది ఒక ట్రైనింగ్ అయిపోయింది అన్నమాట. నాకు ఆవిడ దగ్గర చాలా ట్రైనింగ్ ఇచ్చారు. ఇదంతా కూడా నాకు అసలు తర్వాత మాకు ఒక బాబు పుట్టి చనిపోయాడు ఉష, 2వసారి బాబు పుట్టాడు అన్నమాట. చనిపోతే సత్సంగానికి వెళ్ళాను, అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేసేది అన్నమాట. సత్సంగానికి వెళ్తే లక్ష్మక్క ఉన్నారు కదా, ఒకటి పేరు లక్ష్మక్క. నాన్నగారు అన్నారు, నాన్నగారు వీళ్ళు బాబు చనిపోయాడు అని చెప్పారు. అంతే లక్ష్మక్క ఇంకేం చెప్పలేదు, వీళ్ళు బాబు చనిపోయాడు అని చెప్పారు. చెప్పగానే నాన్నగారు దామ్మా అని దగ్గర కూర్చోబెట్టుకున్నారు. కూర్చోబెట్టి ఇక్కడ సహస్రారం మీద చెయ్యేసి నొక్కేశారు ఉష. నొప్పి నేను బాబు చనిపోయాడు నాకేమి అంత బాధ ఏమి లేదు అంటే బాబు చాలా సఫర్ అయ్యాడు అనమాట నరకం చూసేసాడనమాట అది చూసి చనిపోతేనే చాలు అనుకున్నాను నేను ఆ బాధ చూడలేక కాకపోతే నాన్నగారు నాది చెయ్యి మీద తల మీద చేయేస్తున్నారు అమ్మా నువ్వు చాలా హ్యాపీ నేను ఏమీ చెప్పలేదు ఉషా ఆవిడ చెప్పలేదు అప్పుడు ఒక మాట అన్నారు నువ్వు చాలా హాస్పిటల్స్ తిరిగావమ్మా చాలా డబ్బు ఖర్చు పెట్టేసావు చాలా నరకం అనుభవించావమ్మా మేము ఎవరు ఏం చెప్పలేదు అంటే గురువు అంటే ఇలా మహిమలు కూడా మన విషయం అంత తెలుస్తాయా అవి బాబాయ్ జాగ్రత్తగా ఉండాలనిపించింది ఎందుకంటే ఉషా ఇప్పుడు నా విషయాలన్నీ నీకు తెలిసి అనుకో నీ వంక చూసినప్పుడు నేను కొంచెం బెదురుతాను కదా జ్యోతిష్యం చెప్పినట్టు చెప్పారు ఉషా ఇలాగా నీకు అలాగ చాలా డబ్బు ఖర్చు పెట్టమ్మా ఎన్ని బాధలు పడ్డా ఫోన్లే అమ్మా వాడు వెళ్ళిపోవటమే చాలా మంచిది వాడు ఉన్నా నువ్వు సుఖపడవు నీ వాడికి సుఖం లేదు నీకు సుఖం లేదని అమ్మా నీకు నేను మంత్రం ఇచ్చానా అని అడిగారు నాన్నగారు నాకు ఆ మంత్రం కూడా తెలీదు లేదు నాన్నగారు అన్నారు నీకు అవసరం లేదమ్మా అన్నారన్నమాట అసలు ఇలా తల చెయ్యి మీద పెట్టేటప్పటికే ఉషా ఒక కొన్ని వందల ఏసీల్లో ఉంటే అంటే శరీరానికి ఏసీ మనసు లోపల విపరీతమైన శాంతి మాట ఆ శాంతి నేను తట్టుకోలేకపోతున్నాను అంత శాంతి వచ్చేసింది నేను ఆయన పాదాలు ఇలా చెయ్యి పెట్టేసేసి అలా ఉండిపోయాను ఒక 5 మినిట్స్ ఉంచారు ఉషా వన్ టచ్ ఈజ్ ఎనఫ్ వన్ లుక్ ఈజ్ ఎనఫ్ వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్ అంటారు నాన్నగారు ఆ టచ్ మరి ఏం జరిగిందో తెలియదు సార్ నాకు విపరీతమైన శాంతి వచ్చేస్తుంది లోపల నుంచి ఆ శాంతి అన్న విషయం కూడా తెలియదు ఏంటి ఇలా ఉంది అనుకున్నాను అప్పుడు అన్నా నీకేమన్నా మంత్రం ఇచ్చానమ్మా అన్నారు లేదు నాన్నగారు అన్నాను నీకేమీ అవసరం లేదమ్మా అన్నారు నాన్నగారు నీకేం అవసరం లేదు నీకు ఎవరిష్టం అన్నారు నాకు అరుణాచల శివిష్టం నాన్నగారు అన్నాను అది సరిపోతుందమ్మా నీకు అసలు ఏమీ అవసరం లేదు అన్నారు మాకు నాన్నగారు సరే నేను వెళ్ళి కూర్చున్నాను ఒక పండిచ్చారు ఇది తినమ్మా నువ్వు ఇంటికెళ్ళి అన్నారు సరే అని పట్టుకెళ్ళాను ఆ రోజు నుంచి నా జీవిత విధానంలో మార్పు వచ్చేసింది ఉషా చాలా ప్రాబ్లమ్స్ మామూలుగా కాదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఎన్ని ఫేస్ చేసిన ఆ నాన్నగారి తలుచుకుంటే అవన్నీ ఆ పటాపంచులు అయిపోయినట్టు అనిపించమాట అదంతా విపరీతమైన స్ట్రగుల్ నేను అనుకుంటాను భగవాన్ నువ్వు ఇంటికి వెళ్ళవా లక్ష్మి ఇంట్లోనే ఉండి లక్ష్మికి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తా కానీ ఎప్పుడు నవ్వుతూ ఉండేదన్నమాట నేను అనుకునేదాని ఉషా ఏంటి మన ప్రాబ్లమ్స్ బయట చెప్పడం కానీ ఇంటికాడ వదిలేసి బయటకు వెళ్ళిపోయాం అనుకో వచ్చిన తర్వాత ఎలాగ ఉంటాయి కదా మన మాధవపూర్ లక్ష్మి అడిగారంటే ఎవరిన ఆ లక్ష్మికి ఏం ప్రాబ్లమ్స్ ఉంటారా ఎప్పుడు అలా పక్కపక్క నవ్వుతూ అలా హ్యాపీగా ఉంటారేంటి అని అడిగారు లక్ష్మి ఎవరినోని అయ్య బాబాయ్ ఆవిడ చాలా పడతారండి కానీ అలా నవ్వుతూ ఉంటారు అన్నారంట చాలా స్ట్రగుల్ అమ్మకి క్యాన్సర్ తమ్ముడు చనిపోయాడు మా బాబు చనిపోయాడు మా మదర్కి క్యాన్సర్ అయితే అమ్మకి క్యాన్సర్ 4th stage 1 week లో చనిపోతారని చెప్పారు ఉషా అయితే నేను నాన్నగారి దగ్గరికి వెళ్ళాను జయక్ చెప్పారు అలా నాన్నగారు వీళ్ళ అమ్మగారికి క్యాన్సర్ వీళ్ళ అమ్మగారి క్యాన్సర్ 3 సార్లు చెప్పారు ఉషా నాన్నగారు నా వంక చూడలేదు అది ఏదో మాట్లాడేసుకుంటున్నారు నేను అన్నాను నాన్నగారు ఏంటి మీరు కనీసం అలాగా అమ్మా అని కూడా అది ఆశిస్తాం కదా ఉషా ఏదో మాట అయ్యో అలాగా అమ్మా అన్నా సరే నాకు కొంచెం తృప్తిగా ఉండేదన్నమాట అయితే నాకు అనిపించింది ఏంటి నాన్నగారు ఇలా అన్నారు ఒకవేళ నేను నా మనసులో ఏమైనా చెడ్డ ఉందేమో అందుకే నాన్నగారు అలా చెప్పి మాట్లాడి ఉంటారనేసి తెలుసు అన్నారు లాస్ట్ లో అన్నమాట ఒకే ఒకమాట తెలుసు అన్నారు అంటే ఒక మాట అర్థమైంది ఉషా పనిచేసేవాడు మాట్లాడవలసిన అవసరం లేదు
కరెక్ట్
పని వర్క్ అక్కడ వర్క్ జరిగిపోతుంది ఇక నాతో మాట్లాడితే అది ఏముంది మాట వేసింది నేను అమ్మని చూడటానికి వెళ్ళిపోయాను ఉషా అమ్మేమో నేను ఒకే అమ్మాయిని తమ్ముడు చనిపోయాడు అమ్మ బాగా సఫరింగ్ లో ఉన్నారు మళ్ళీ ఆవిడ క్యాన్సర్ అయితే అమ్మ అలా ఎదురుకుంటా వచ్చి ఇలా పట్టేసుకుని అమ్మ నేను చనిపోతానంట అంటే నాన్నమ్మ అప్పుడే నేను ఇంకంత రమణ భాస్కర్ చదువుతూ వెళ్ళాను నేను అమ్మ మీకు టికెట్ కన్ఫామ్ అయిపోయింది మాకు ఇంకా టికెట్ దొరకలేదు నేను మీ వెనకాలే వచ్చేస్తానమ్మా మీరు ఏమీ భయపడకండి అప్పుడు మరణం ఇంకా ఏదైనా తప్పదు జీవితం అంటే ఇలాగే ఉంటుంది కావును జీవితం అంటేని దీన్ని మనం ఫేస్ చేయాలి అని ఒక వచ్చేసింది ఉషా నాకు అప్పుడు అమ్మలన్నారు, అమ్మ మీరు భయపడకండి, అంటే లక్ష్మి కిమోథెరపీ ఎక్కిస్తారంట, అది భయం వేస్తుందమ్మా, అది అంత ఇంజెక్షన్ చేస్తారంటే నాకు మాట్లాడినాను, అమ్మ మందు భగవానే, సూది భగవానే, ఎక్కించేవాడు కూడా భగవానే, మీరు ఆ వెళ్ళేటప్పుడు అంతా భగవానే భగవానే అని అనుకోండి అమ్మా, అనుకుంటే మీకు ఏమీ కాదన్నాను. అమ్మ ఆ రోజు రాత్రి ఇంకా చనిపోదాము, ఫోర్త్ స్టేజ్ అని చెప్పేశారు కదా డాక్టర్ గారు అని నూతి దగ్గరికి వెళ్ళిపోయారంట, ఊరికేసి వద్దాం అనేసి. అయితే చిన్నారు అద్దుకుని ఇంట్లో ఉంటారన్నమాట అమ్మ, చనిపోయేమని అద్దుకున్న వాళ్ళకి ఆలోచన ఏంచేస్తారు కదా మనల్ని, మరి వాన్ పెడతారు కదా అద్దుకున్న వాళ్ళు, అయ్యో మా మర్ది గారు నేను చనిపోతే మా మర్ది గారిని బాధ పెడతారు అని సంస్కారం అన్నమాట అమ్మకి, అని అలా బాధపడతా ఉంటే భగవాన్ వచ్చిందా అంటే దా అన్నారంట భగవాన్. అనగానే అమ్మని ఇలా హృదయం మీద ఇలా వేసుకున్నారంట, ఇలా వేసుకుంటే అయ్య బాబే భగవాను ఎంత బాగున్నావు భగవాన్, ఈ కొండ ఎంత బాగుందంటే భగవాన్ అన్నారంట నీకు అన్ని ఆనందమే, నీకు ఏది చూసినా ఆనందమే అన్నారంట అమ్మని. అమ్మ మా అన్నారు చెప్పారన్నమాట, అమ్మ లక్ష్మి నాకు ఇలా కలొచ్చింది, నేను అన్నాను మీరు ఏం భయపడకండి అమ్మా, అన్ని భగవాన్ చూసుకుంటారు, ఇంకా ప్రతిదీ భగవాన్ భగవాన్ అని మీరు ఎప్పుడు అంటారు కదా ఆ భగవానే చూసుకుంటారు అన్నానమ్మా. ఫస్ట్ కెమోథెరపీకి వెళ్తుంటే కొంచెం భయపడ్డారు లక్ష్మి ఎలాగా అనేసి, అమ్మ డ్రైవర్ లో ఉన్నది భగవానే అంతా భగవానే అని ఫస్ట్ కెమో ఎక్కించారు ఉష. ఎక్కించేటప్పుడు విపరీతమైన బాధ అంటది, అయితే ఎలా పడుకోగానే అమ్మ మా లక్ష్మి చెప్పింది కదా అనేసి భగవాన్ మందు భగవాన్ ఎక్కించేవాడు భగవానే ఎక్కిది భగవానే అంతా భగవానే మా లక్ష్మి చెప్పింది అంతా భగవానే అని పడుకున్నారంట ఉష. పడుకుంటే ఒక 15 రోజులకి మళ్ళీ స్కానింగ్ చేస్తే ఆ స్ప్రెడ్ అయిన క్యాన్సర్ అంతా చనిపోయి దగ్గరికి వచ్చేస్తుంది, ఎక్కడైతే పుట్టిందో అక్కడికి వచ్చేస్తుందంట. అసలు మిరాకిల్ అసలు అది అసలు స్ప్రెడ్ ఇంత వరకు గొంతు వరకు వచ్చేస్తుందమ్మా మీ క్యాన్సర్ బ్రెస్ట్ లోకి వచ్చి ఆగిపోయిందన్నమాట. అయిపోతే నేను మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ గారు ఏంటంటే మీ గురువు ఎవరండి అని అడిగారు ఆయన, మీ గురువు ఎవరండి అంటే అంటే నాన్నగారు అంటే అందరికీ తెలియదు కదా అని రమణ మహర్షి అండి, అంటే మీ అమ్మగారు అస్మాను భగవాన్ 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 అంటున్నారు ఎవరండి అని అడిగారు. రమణ మహర్షి అండి అంటే మీ గురువు సామాన్యుడు కాదమ్మా, నేను ఇప్పటికి కొన్ని వేల కేసులు చూసాను, ఇలా ఫస్ట్ కీమోకి స్ప్రెడ్ అయ్యింది తగ్గిపోవటం అనేది నేను ఇదే ఫస్ట్ టైం చూసానమ్మా అన్నారన్నమాట డాక్టర్ గారు. నన్ను ఏమో తెలియదండి అమ్మ అమ్మాయికిరాలు అంతా భగవానే అంటారు, నేను అలా అంటే లక్ష్మి గారు మీ అమ్మగారికి ఏం కాదండి, కాకపోతే ఫోర్త్ స్టేజ్ కదా చూద్దామండి ఒక 6 కీమోలు ఎక్కిందాము అన్నారన్నమాట. అలా 6 ఎక్కించారమ్మా, అన్ని అయిపోయినాయి, ఇప్పుడు అమ్మ చాలా హ్యాపీగా బాగున్నారు, 28 ఇయర్స్ అయింది దోష
సూపర్ అండి.
కాదు అసలు వారం రోజులు చెప్పారమ్మా మీరు ఏ రూపాయి పెట్టుబడి పెట్టినా రాజుగారు బూడిదలో పోసిన పన్నీర్ అని చెప్పారమ్మా డాక్టర్ గారే డైరెక్ట్, మీరు అసలు వేస్ట్ అండి, మీరు అసలు రూపాయి ఖర్చు పెట్టినా వేస్ట్ అని చెప్పారు ఉష. ఇప్పటికి 28 సంవత్సరాలు అయింది అమ్మకి క్యాన్సర్ వచ్చి, అసలు ఏది అంటారు అంతా భగవాన్ ఉన్నారు కదా భగవాన్ చూసుకుంటారు కదా, అది విశ్వాసం మాటలు కాదు విష, అది
అందులో ఇక్కడ నాకు ఇంకొక మాట గుర్తొచ్చింది, ఒక్క మాట నాన్నగారు నాన్నగారు అదే ఒక మాట అన్నారు ఏమనంటే అసలు అద్భుతం అన్నమాట, విధి ఇప్పుడు పులి తరిమినట్టు విధి మనల్ని తరుముతూ ఉంటుందంట, మనకి గనక కరెక్ట్ విశ్వాసం ఉండి కరెక్ట్ గా మనం భగవంతుని విశ్వసించి మన సాధన మనం సిన్సియర్ గా మన సాధనలో మనం సిన్సియర్ గా ఉంటే విధిని విధిని పులి తరిమినట్టు అనుగ్రహం తరుగుతుందంట అండి.
అంచేత
నీ విధిని నేనే చేయలేదు
చూసా,
అంటే ప్రారంభం ఎటువంటి ప్రారంభం అయినా కూడా నిన్ను అంతకండా ప్రారంభం వెళ్ళిపోతూ ఉంటే ఇంకా అసలు అది నిన్నేంచి వస్తుంది. దీనికి ఇంకొక మాట కూడా అన్నారు, ఇది ఇది ఒక సందర్భంలో. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు లోపల ఉన్న చైతన్యం తాలూకు అనుభవం వచ్చినప్పుడు అసలు మనం తట్టుకోలేమంట అండి, భగవంతుడు ఎప్పుడు రెడీగా ఎవరు రెడీగా ఉంటుందంట ఆ వస్తువు అంటే రివీల్ అయిపోవడానికి ఎప్పుడు రెడీగా ఉంటుందంట,
మనం
తట్టుకునే స్టేజ్కి వెళ్తే అది రివీల్ అవుతుంది,
రివీల్ అవుతుంది
అంటే అంటే తక్కువ లేక అంటే శరీరం చనిపోతుంది అంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఒక్కసారి ఆనందం రిలీజ్ చేసేస్తే అంటే అప్పుడప్పుడు కొంచెం రుచి అయితే ఎందుకు చూపించి వదులుతున్నారంటే ఒక్కసారి మొత్తం అనుభవం వచ్చేస్తే తట్టుకోలేమన్నమాట. అయితే ఇంకో నాకు ఎప్పుడు అనిపిస్తా ఉండేది ఏమన్నా శరీరం చచ్చిపోతే చచ్చిపోతుంది, జ్ఞానం వచ్చేసాక ఇంకా శరీరం ఉంటే ఏంటి వెళ్ళిపోతే ఏంటంటే నాకు ఎన్నోసార్లు అనిపించింది, పైకి అడగలేదు కానీ మొన్న ఏదో స్పీచ్ లో అంటున్నారు అన్నమాట. అది కూడా ఎందుకు అంటే శరీరం చనిపోతే ఏముంది అనుకోవచ్చు, జ్ఞానం వచ్చేసరికి శరీరం చనిపోతే ఇంక మనకు సంబంధం లేదు కదా అనిపించచ్చు, కానీ ప్రారంభం ఒకటి ఉంటుంది శరీరానికి, ఆ శరీర ప్రారంభం ఖర్చు అయ్యే వరకు అది ఉండాలంట. అండి సో నీకు రుచి చూపించి అంటే నీకు ఆ ఆనందం ఆ శాంతి నీకు అనుభవంలోకి తీసుకొస్తే ఈ ప్రారంభం దెబ్బ నీకు తగలకుండా ఉంటుందంట. సో నీకు జ్ఞానం ఎప్పుడొకప్పుడుకి వచ్చేస్తుంది నీ ప్రారంభం ఖర్చు అయిపోయిన తర్వాత, ఈ లోపల కూడా ఎంత ప్రారంభం వచ్చినా కూడా అది నిన్ను అంతకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే చూపించి చూపించినట్టుగా టచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు దానికి మీ మదర్, మరి దానికి మీ మదర్ డైరెక్ట్ ఉదాహరణ కదా మీరు చెప్పింది దాన్ని బట్టి.
నిజంగా ఉష అమ్మ అసలు అంతా క్యాన్సర్ అయినా సరే భగవాను భగవాన్ ఉన్నారమ్మా భగవాన్, నువ్వు అన్నిసార్లు అరుణాచలం ఎందుకు వెళ్తావు లక్ష్మి, నాకు ఒకసారి వెళ్తేనే సరిపోయిందంటే నేను అన్నాను అమ్మ మీ స్థాయి మాకు ఇంకా రాలేదు, నేను రోజు అరుణాచలం, ఆవిడ మనసులో రోజు అరుణాచలం వెళ్తారంట, భగవాన్ అలా నుంచుని ఉంటారంట, భావనా బల భక్తిరుత్తమ అన్నారు కదా
ఉష,
ఆవిడ భావనలో రోజు నేను భగవాన్ దగ్గరికి వెళ్తాను, భగవాన్ పాదాలు దండం పెట్టుకుంటాను, ఆయన ఎలా పట్టుకుంటారు నన్ను అంటారు, నేను అంటాను అమ్మ మీరు అలాగా తరించేస్తున్నారు కదా అనుకుంటాను ఉష నేను. అదే కానీ పనిచేసేవాడు చెప్పవలసిన అవసరం లేదు, ఇది మహిమలా నేను
మహిమలాంటి. ఇక్కడ ఏంటంటే అంటే మన విశ్వాసానికి భగవంతుడు దయ, అంటే నేనున్నాను నేను చూసుకుంటున్నాను నీ ప్రారంభంతో సంబంధం లేకుండా నువ్వు నా అంటే ఆయన్ని పట్టుకుని ఉంటే ఇంక ప్రారంభం ఎలా ఉంటే అలా ఉంటుంది, చావు వస్తే వస్తుంది, ఏదైనా జరుగుతుంది, ఇంకా
దేహానికి ఏది వచ్చినా వాళ్ళకి బయట వాళ్ళు అయ్యో పాప ఆవిడ క్యాన్సర్ క్యాన్సర్, మా అమ్మని చూడటానికి వచ్చా 30 మంది చనిపోయారు వర్ష, ఎందుకంటే పాప వాళ్ళు ఇంటికి వెళ్ళింది అంటే తర్వాత వాళ్ళకి ఏదో ప్రాప్ మా మేనమామ ఒక విషయం మాట చెప్పచ్చు కదా, మా మేనమామ మా అమ్మకి ఇలా వచ్చిందని వచ్చి లక్ష్మి మీ అమ్మ చనిపోతే నేను చూసుకుంటానమ్మా నేను ఏమి భయపడకు నేను ఉన్నానన్నారు మా మేనమామ, ఆయనకి ఒక నెలకి ఎంతకి యాక్సిడెంట్ మా మేనమామ చనిపోయారు, అప్పుడు నాకు అర్థమైంది అది అనిపించింది మాట, ఇది ఏది మన చేతిలో ఏది లేదు అంటే అమ్మ చనిపోతారేమో అనుకుని ఆయన పాపం కిమో కిమోకి వచ్చి బ్లడ్ ఇచ్చి వెళ్ళేవారు, కాకపోతే ఆయన చనిపోయింది అప్పుడు అనిపించింది దేనికి మనం అసలు దేనికి ఇలా చూడక్కర్లేదు, కానీ అప్పుడు కూడా అమ్మను బతికించు భగవాన్ అని నేను అడిగేదాన్ని కాదు, ఆవిడకి టైం అయిపోతే వెళ్ళిపోతారు కదా ఉష మనం టైం అయిపోతే వెళ్ళిపోతారు మానేసేసి నాకు ఇంకా భగవాన్ ఉన్నారు భగవానే చూసుకుంటారు అంటే ఇంకా నాన్నగారు స్పీచ్ కి వెళ్ళా నేను భగవానే మాట్లాడుతున్నారనే భావన నాకుమాట.
అదే 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 అంటే నాకు నాన్నగారు ఇంకా అంటే ఏ ఏ ఉపాధి అయినా భగవాన్.
అవునవును అసలు తర్వాత సత్సంగాలు నన్ను బాగు చేసినాయి ఉష, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పక్కకి ఏంటేస్తే సత్సంగానికి వెళ్ళిపోయేదని, మెయిన్ నాగలక్ష్మి సత్సంగం మదండ్రు ప్రతి సోమవారం మధురానికి వచ్చేదాన్ని సత్సంగానికి లక్ష్మి గారి ఇంటికి, అసలు ఒక్క సోమవారం కూడా మానేదాన్ని కాదు, నవ్వుతా 10 మంది చేస్తూ వచ్చేసేది అనమాట. తర్వాత ఏమో నాన్నగారు మీటింగులకి నాకు ఒంటరిగా వెళ్ళటం కొంచెం ఇష్టం వస్తా, నా మనసు అంత గొప్పది ఏం కాదు, అయితే మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉండేవారు, ఆవిడ ఒక 10 మంది ముసలోళ్ళు వేసుకుని వెళ్ళిపోయేవారు అనమాట, నేను అదే నా ముసలోళ్ళు అందరూ ఎందుకంటే బాబా రోడ్లై దాటించాలంటే ఆవిడ ఒక విషయం చెప్పారు, లక్ష్మి మీరు నాన్నగారు సత్సంగం వినటం గొప్ప అనుకుంటున్నారు అది గొప్ప కాదు, వీళ్ళందరినీ నాన్నగారి దగ్గర తీసుకెళ్ళటమే గొప్ప పని అని చెప్పారు అనమాట ఆవిడ, నేను ఏదో అది వినేయాలని వెళ్ళిపోతున్నాను కానీ వీళ్ళందరూ నాకు అడ్డు అనుకుంటున్నాను కానీ ఆవిడ ఆవిడ చెప్పారన్నమాట, లక్ష్మి మీరు ఇది ఇది గొప్ప అనుకుంటున్నారు, ఇదికన్నా కూడా మీరు ఆ 10 మంది నాన్నగారి దగ్గర తీసుకెళ్తే నాన్నగారు దానికే సంతోషిస్తారు అని చెప్పారన్నమాట, మార్పులు వేస్తాడు ఈశ్వరుడు మీరు చేసే పని అంటే అదే అన్నారన్నమాట, అయ్యి బాబో ఇలాగా అనేసి అప్పుడు కొంచెం లిమిటేషన్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముసలోళ్ళు అందరూని వాళ్ళందరినీ హౌసింగ్ బోర్డ్ బస్ స్టాండ్ లో కూర్చోబెట్టి బస్సులు ఎక్కించి తీసుకెళ్లి రోడ్లు దాటించి బస్సులు ఎక్కించి వాళ్ళందరికి టికెట్లు తీసి నాకు ఇంకెంతసేపు ఆ ముసలోళ్ళు అందరినీ తీసుకెళ్తాం. ఏ 11 వచ్చి మా మెట్లుగా కూర్చునేవారు. మా రాజుగారు ఏమో తిట్టించేవారు, ఆ ముసలోళ్ళందరూ మెట్లు అంటే ఏంటే బాబు అనేవారు. అంటే ఒంటికెంటకని చెప్పేదాను ఉష, పాప వాళ్ళు అనుకునేవారు లక్ష్మి ఎక్కడైనా వెళ్ళిపోతారేమో బాబా మళ్ళీని అనేసి ఎక్కడ చిక్కడపల్లి దగ్గర నుంచి మలకపేట సత్సంగాన్ని కూడా ముసలోళ్ళందరినీ తీసుకొచ్చేసేదాను. అంటే ఆవిడ నాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఆవిడ చెప్పారు కదా నాన్నగారు మీరు వచ్చినంతేమీ ఆనందపడరు, వీళ్ళందరినీ తీసుకొస్తున్నారు కదా అదే ఆనందపడతారు, అదే మంచి పని అని చెప్పారు. అలా నాకు ఫ్రెండ్స్ గురువులు ఉష, మన దత్తాత్రేయుడికి ఎలాగో ఈ ఫ్రెండ్స్ అందరూ నా గురువులు అనమాట. అయితే ఆ ముసలివారందరూ మెట్లు మీద పాపం ఏమో మెతుకు తినేసి వచ్చి కూర్చుని ఉండేవారు. ఈ మా రాజుగారికి ఏమో కోపం వచ్చేసింది, ఆ మెట్లు అంతా ముసలివాడు కూర్చుని లోపలికి వచ్చేవారు కదా మళ్ళీ మా ఆయన తిడతారని కూర్చుని ఉండేవారు అనమాట. అంటే ఆయన అనివారు నువ్వు వెళ్ళిపోవే పాపం ముందు ఇంట్లో వచ్చి వాళ్ళందరూ మెట్లు మీద చూడలేకపోతున్నాను అనివారు. సరే వాళ్ళందరినీ తీసుకుని బస్ స్టాండ్ బాగా పెద్దోళ్ళు వచ్చా పాపము. కానీ నిజంగా నాన్నగారు నన్ను ఎవరో కూడా కాలు ఎక్కించుకునేవారు కాదు. లక్ష్మి కేకపోతే కూడా 10 ముఠా మేస్త్రీయుడి ముఠా ఉంటారు అనేవారు అనమాట. ఇంకా
లారీ తీసుకురావాలి,
వాళ్ళందరికీ టికెట్లు తీయటం, వాళ్ళందరూ జాగ్రత్తగా దింపటం, ఏ ఇంటికాడ ఎవరిని పంపాలో వారిని పంపటం మరి పెద్దోరు కదా పాపం, అన్ని చేస్తూ వచ్చేది అనమాట. అలాగా నా జీవితం అంతా పెద్దోరిని సత్సంగాలు తీసుకెళ్తాం, వాళ్ళు ఎంజాయ్ వాళ్ళు ఆనందపడితే నేను ఆనందపడిపోయాను అనమాట. వాడు ఏదో ఒక వాడు చెప్పేవారు, పాప ఎంత బాగుందమ్మా అంటే అవునండి మీకు ఆనందం అనిపించిందా అని నేను కూడా వాళ్ళ ఆనందాన్ని నా ఆనందం
అనిపించేదనమాట.
గురువు గారు నా జీవితాన్ని అలా దిద్దేశారు అనమాట. ఎందుకంటే ఇతరులు అలా నేను ఒక స్ట్రగుల్లో నేను చాలా సఫర్ అయిపోతున్నాను అనమాట. సఫర్ అవుతా ఉంటే ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి అసలు నిజంగా అది ఒక మిరాకిల్ ఏమో వర్షా నేను అన్నాను, నేను చాలా బాధపడుతున్నాను లక్ష్మి, ఆవిడ పేరు లక్ష్మి అనమాట, నేను చాలా సఫర్ అయిపోతున్నాను లక్ష్మి అంటే ఆవిడ అన్నారు లక్ష్మి మీరెంత సఫర్ చేసుకుంటారు వాళ్ళని, ఆవిడ అలా అనరమ్మ అసలు. కానీ ఆవిడ ఎందుకు ఆ మాట అన్నారు, మరి మీరు గత జన్మలో వాళ్ళనంత ఏడిపించి ఉంటారు అందుకే ఈ జన్మలో మీకు ఆ సంఘటన వచ్చింది అన్నారు ఉష. వెంటనే రిలైజ్ అయిపోయాను ఉష, నేను అంటే ఏదో ఒక ఇల్లు కొన్నాము డబ్బంతా తీసేసుకుని వాళ్ళే రిజిస్ట్రేషన్ చేయట్లేదు అనమాట. నేను ఆవిడ దగ్గర బాధపడ్డాను, ఆవిడ అన్నారు లక్ష్మి మీరు ఎంత బాధ పెట్టుంటారు గత జన్మలోని, మీరు ఇప్పుడు ఇలా బాధపడుతున్నారు అని అనుకుంటున్నారు, మీరు చేసింది మీకు వచ్చింది అన్నారు. ఆవిడ తర్వాత అంటే లక్ష్మి నేను అనలేదంట, లేదండి అన్నాను వెంటనే మాట ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయి మా రాజుగారిని అడిగానండి నాకు హార్ట్ ఆపరేషన్ అయిందనుకోండి 200,000 అవుతాయి కదా, మళ్ళీ డాక్టర్ గారు ఎప్పుడైనా 200,000 ఇస్తారని మనం ఎదురు చూస్తావా అన్నారు. అన్నాను ఏదో తింగరమా అన్నారు, ఈ నదానికి ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ దేవుడు డబ్బులు ఇంక ఇస్తాడు ఎలక్ట్రానిక్ అన్నారు, అలాగే మనం ఇల్లు కొన్న డబ్బులు పోయినాయి అని అనుకుందాము, ఈ రోజు నుంచి ఆ సఫరింగ్ వద్దంటే వదిలేద్దాం దాన్ని. కానీ ఎన్ని కష్టాలున్నా ఎప్పుడు నాన్నగారు చెప్పలేదు సార్, నేను నువ్వు అబ్జర్వ్ చేసే ఉంటావు, నేను 2 సంవత్సరాలు చూసే ఉంటావు, నేను నాన్నగారు
నేను అదే అనిపించింది. ఇప్పుడు ఎవరేంటో భక్తుల ఔన్నత్యం అంత డెప్త్ కి, అంటే అందరూ బ్యూటిఫుల్ అని తెలుసు, అందరూ చాలా కష్టాలు పడ్డారు, ఆయన దయలో అందరూ గట్టెక్కారు, అందరిని ప్రారంభం ఆయన దగ్గరుండి అంటే మాట్లాడినా మాట్లాడకపోయినా చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఆయన అడ్రస్ చేసి చూసుకునేవారని తెలుసు అండి. మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉన్నారు, అలానే మీకు కష్టాలు చాలా కష్టాలు పడ్డారని కూడా తెలుసు, అంటే ప్రత్యేకం ఇది అని కాకపోయినా చాలా స్ట్రగుల్ ఉందని చాలా సందర్భాల్లో భక్తులు చెప్పడం అయ్యో పాపం అనుకునేదాన్ని అంటే నాన్నగారు చూసుకుంటారని తెలుసు కదా. సో కానీ ఒక్కటండి నాకు ఎంత విచిత్రం అంటే ఈ సత్సంగాలు బిగించేశాక ఎవరు ఏ టైంలో మాట్లాడితే యాప్టో మీరన్నట్టు భగవాను నా టైం వచ్చినప్పుడు పెడతారు నన్ను అన్నారు కదా. ఏ ఈ నెల గీతా జయంతి, భగవాన్ జయంతి, నిన్న క్రిస్మస్, రాబోయేది న్యూ ఇయర్, అసలు అంటే ఈ ఇయర్ ఎండ్ బిగినింగ్ ఆఫ్ న్యూ ఇయర్ కదా, అంటే భౌతికంగా అంటే మీతో ఇప్పుడు మాట్లాడించడం అనేది నాకు ఎంత ఆనందంగా ఉందంటే స్వచ్ఛమైన హృదయం భగవాన్ నిలయం అంటే, అంటే ప్యూరిటీ ఇన్ హార్ట్, అంటే ఇప్పుడు మన ధనము మన ఐశ్వర్యం ప్రపంచం చూడొచ్చు, దాన్ని బట్టి గౌరవం ఇవ్వచ్చు, కానీ హృదయంలో పవిత్రత, హృదయంలో భక్తి ఉన్న చోట అదే, అంటే వరల్డ్ లో హూ ఇస్ రిచెస్ట్ అంటే వాళ్లే రిచెస్ట్ అండి.
అలా
యువర్ రిచ్ హార్ట్ ఈ టైంలో మీరు మాట్లాడడం అనేది చాలా చాలా యాప్ట్ అనమాట. నాకు తెలియదు కదా
అందరూ అడిగి చెప్పేవారు. వస్తా నాన్నగారు చెప్పచ్చు కదా, నేను అడిగాను నాన్నగారు తెలియకుండా నాకు ఈ కష్టం రావట్లేదు కదా అని. దాన్ని ఎప్పుడు మా పిల్లోని ఎప్పుడు మా బాబాని ఎప్పుడు చూపించలేదు. బాబుకి చిన్నప్పటి నుంచి ఒక ట్రైనింగ్ ఇచ్చాను ఉషా, భగవాను హృదయంలో ఉంటారమ్మా సుధీర్, నువ్వు ఏదైనా ఆన్సర్ రాలేదనుకో లోపలికి వెళ్ళిపోతే భగవాన్ ఆన్సర్ చెప్తారు, బయట వెతకమ్మా హృదయంలో భగవాన్ ఉంటారని చెప్పాను ఉషా. అది ఎప్పుడు ఏది ఆన్సర్ రాపోయినా భగవాన్ భగవాన్ అనుకుని అలా ఎప్పుడు ఫస్ట్ క్లాస్ లోనే పాస్ అవుతా ఉండేవాడు.
వెరీ నైస్, వెరీ నైస్.
అయితే ఒక్కసారి మటుకు నాన్నగారి దగ్గర తీసుకెళ్లాను హౌసింగ్ బోర్డ్ వచ్చేదని. నాన్నగారు అన్నారు అమ్మ నీకు మ్యాథ్స్ ఎలా వచ్చినాయి అని అడిగారు. 100కి 100 వచ్చినాయి అండి అని చెప్పాడు. చెప్పగానే నాన్నగారు బొగ్గలు పామేసి ఏంటి మ్యాథ్స్ అంత బాగా చేస్తావా అన్నాడు. ఏమో నాన్నగారు అన్నాడు. నాకు అనిపించింది నాన్నగారు చిన్నప్పటి నుంచి భగవాన్ అలవాటండి, నేను బయట ఎవరి మీద ఆధారపడటం ఇష్టం ఉండదు ఉషా నాకు, ఎందుకంటే ఏదైనా హృదయంలో భగవాన్ ఉన్నారు కదా. ఒక్క మాట నాకు బాగా పనిచేస్తుంది ఉషా. ఒకసారి నాన్నగారు అన్నారు డైనింగ్ టేబుల్ నిండా కూరలు పెట్టుకుని ఎవరన్నా కూర వేస్తారా అని అడుగుకుంటున్నావు ఏంటమ్మా, డైనింగ్ టేబుల్ నిండా కూరలు ఉన్నాయి నీకు వదిలేసి అంటే అలా 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 చెప్పేవారు నాన్నగారు, మరీ పచ్చిగా చెప్పేవారు. బయట బయట అడుక్కోవడం ఎలా ఉంటుందంటే నీ హృదయంలో నిరంతరం పరమాత్మ ప్రకాశిస్తా ఉంటే నువ్వు ప్రతిదానికి ఇతరుల మీద ఎందుకమ్మా ఆధారపడతావు అని మరి నాన్నగారు.
అద్భుతం, అద్భుతం అండి.
నాకు ఆ మాట నాకు నిజంగా ఇంకొక మాట నన్ను ఇన్స్పిరేషన్ చేసింది దోష. ఎందుకంటే నీ నాన్నగారు అన్నారు అమ్మా నువ్వు పట్టు పరుపుల మీద పడుకున్నా, నీకు 50 సంవత్సరాలకి నీ దేహం వదిలిపెట్టేయాలనుకో, పట్టు పరుపుల మీద పడుకున్నా నువ్వు 50 సంవత్సరాలకి చనిపోతావు, అదే నువ్వు కష్టపడ్డా నువ్వు ఓ పొద్దున్న నుంచి రాత్రి కష్టపడ్డా 50 సంవత్సరాలకే నువ్వు చనిపోతావు అని చెప్పారన్నమాట. అప్పుడు నాకు అనిపించింది దోష, ఈ దేహాన్ని ఇలాగా సుఖపడటం కన్నా ఏదైనా పని చేసి ఆ డబ్బులు 10 మందికి ఉపయోగించాలి అనే ఒక తలంపు వచ్చింది సార్ నాకు. నాకు నాకు ఆడపిల్లలే లేరు కదా, ఏ ఆడపిల్ల అయినా సరే సూత్రం అమ్ముకోదు కదా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే సూత్రం అమ్ముకోదు ఎలాంటి పిల్ల అయినా సరే. అందుకని నేను ఈ వర్కులు చేసి ఆ డబ్బులతో 10 మందికి సూత్రాలు చేయించాలని ఒక పెట్టుకున్నాను సార్ నేను. ఇంకా రాత్రులు పగలు వర్కులు అంటే తీరో, నీ కూడా ఎప్పుడొకసారి డ్రగ్స్ కుట్టించినట్టున్నాను, ఎవరికో కుట్టించారు
చాలా సార్లు వేసుకున్నాను కూడా.
ఇంకా
పర్పుల్ కలర్ డ్రెస్ మీద ఫ్లవర్స్ రోజు కుట్టించారు.
అది ఎలా చేసేదానంటే బహుశా చాలా తక్కువ అమౌంట్ తీసుకునే దాన్ని, అదంతా గోల్డ్ షాప్ లో ఇచ్చేసింది అనమాట. పట్టుకెళ్ళి సూత్రాలు చేయించమ్మా సూత్రాలు చేయించమ్మంటాడు అనివాడు. ఏంటి మీ లక్ష్మి గారే ఎప్పుడు సూత్రాలు అడుగుతారేంటి అనివాడు. అమ్మ సూత్రాలు నాకు ఆడపిల్లలు లేరు కదా అందరికీ సూత్రాలు చేయించాలంటే. అది అది కూడా ఉషా అసలు నువ్వు చెప్తేను నాకు ఇప్పుడు 52 సంవత్సరాలు వచ్చింది, ఇప్పుడు కూడా నేను సూదులోకి దారం ఇలా ఎక్కించేస్తాను, కళ్ళ చూడడం అవసరం లేదు సార్. అది నేను దేహానికి సంబంధించి కనుక నేను ఆ డబ్బును సంపాదించుంటే ఎప్పుడో నా కళ్ళు పని చేయకుండా పోనమాట. నేను
అంటే నిన్న క్రిస్ మీలాంటి వాళ్ళే శాంటా క్లాస్ అంటారంటే నిజంగా నా కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకంటే అంటే నేను రిపీటెడ్ గా అనుకుంటూ ఉంటా అసలు ప్రాక్టికల్ గా మన భక్తుల్లో ఎంతమంది నిజంగా ప్రాక్టికల్ గా నాన్నగారు చెప్పింది జీవిస్తున్నారు ప్రాక్టికల్ గా. అందరూ అందరూ బ్యూటిఫుల్, అందరూ హృదయ సౌందర్యం ఉన్నవాళ్ళు, అందరికీ దైవీ సంపద ఉన్నవాళ్ళు, అంటే ఏదో దైవీ సంపద లేకుండా నాన్నగారి దగ్గరకు వచ్చిన వాళ్ళు కాదు. సో అందరూ ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే అంటే మనకున్నది సంఘంతో షేర్ చేసుకోవడం అనేది అంటే ఇలాంటి అంటే ఇలాంటివి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాను యాక్చువల్ గా. అంటే అంటే ఇన్స్పిరేషన్ కోసం అంటే ఇలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారంటే. అంటే నాకు ఇప్పుడు నాకు బోల్డ్ ఐశ్వర్యం ఉంటే నేను అందులో కొంచెం షేర్ చేయడంలో పెద్ద ఔన్నత్యం ఏం లేదు. మనకి కరెక్ట్ గా మన నీడ్స్ కి మనకు సరిపోతున్నప్పుడు 10 మంది కోసం మనం జీవించాలని రాత్రం పగళ్ళు మన అసలు స్వార్థం అనేది లేకుండా నిరంతరం, అంటే మన కోసం కాదు, అంటే వర్క్ చేసే టాలెంట్, అంటే కష్టపడే శక్తి నాకు భగవంతుడు ఇచ్చాడు, టాలెంట్ నాకు భగవంతుడు ఇచ్చాడు, ఈ టాలెంట్ ని నేను సద్వినియోగం చేసుకుని 10 మందికి పెట్టి నేను ఆనందిద్దాం, వాళ్ళ ఆనందం అని కాదు వాళ్ళకి ఇవ్వడంలో నేను ఆనందం పొందుతాం.
అయితే నాకు ఒకటి వర్షా హస్బెండ్ నా దేహాన్ని పోషిస్తున్నారు కానీ ఆయన డబ్బులు ఎప్పుడు ముట్టుకునేదాన్ని కాదు వర్షా, నా దేహంతో చేయాలి అది. మా వారు అనేవారు చూసి వాళ్ళు ఏమనుకుంటారు, ఏ పరిస్థితి బాగాలేదో కుట్లు కుట్టుకుంటాను అనుకుంటారా అని అమ్మ కూడా తిట్టేవారు. నేను అనుకున్నాను అమ్మ భగవాన్ సంతోషిస్తారు వీళ్ళు ఎవరిలో కాదు, నేను భగవానికి నేను ఏ ఏ ఎలా ఖర్చు పెడుతున్నాను, ఆ డబ్బు నేను ఎలా సద్వినియోగం చేస్తున్నాను భగవాన్ చూస్తారు అనుకుని రాత్రులు ఏ నాడు కూడా నాన్నగారి సత్సంగానికి ఒక్క రూపాయి మా భర్త దగ్గర పుచ్చుకోలేదు ఉషా. నేను ప్రతి రూపాయి దాసి నాన్నగారు ఒకసారి అడిగారు, అమ్మా నువ్వు ఎక్కడికంటే అక్కడికి వచ్చేస్తున్నావు, ఎక్కడికంటే ఇక్కడికి వచ్చేస్తున్నావు, అక్కడికంటే అక్కడికి వచ్చేస్తున్నావు, మీ ఆయన ఏమి తిట్టడా, పైసలు సరిపోతున్నాయా అని అడిగారు నాన్నగారు ఒకసారి. అంటే ఆ జూబ్లీలు సై వెళ్ళిపోయేదాన్ని కదా ఆటోలే ఎక్కి అనివారు, అమ్మా మీ ఆయన జీతం బాగానే వస్తుందా, నీకేమి ఇబ్బంది లేదు కదా అని అడిగారు ఒకసారి. అవి బాబు లేదు నాన్నగారు, కానీ ఉషా నువ్వు చెప్తేనమ్మా అదంతా మిరాకిల్ మాట. అసలు తెల్లవారుజామున 3 లేచి చేసేసిద్దని తర్వాత పెయింటింగ్స్ నేర్చుకున్నాను ఉషా. పెయింటింగ్స్
నాకు తెలుసు మీరు మంచి ఆర్టిస్ట్ కూడా, మీకు డ్రెస్లే కాదు చీరలే కాదు డిజైనింగే కాదు, ఐ మీన్ లైక్ చాలా క్రియేటివిటీ ఉంది మీకు.
అది కూడా ఒక రోజు భగవాన్ నేను పెయింటింగ్ నేర్చుకోవడానికి వెళ్తే అప్పుడు భగవాన్ ఒక తలంపించారు, ఒక రాయిలో ఆల్రెడీ విగ్రహం ఉంటుంది కానీ ఆ విగ్రహాన్ని నువ్వు రాయిలా చూస్తున్నావు కానీ అదే ఒక శిల్పి చూస్తే విగ్రహే కనపడుతుంది రాయి కనపడదు, వాడు చెప్తాడు. అలాగే నువ్వు వాళ్ళది వీళ్ళది చూసి చేయటం ఏంటి, నీలో పరమాత్మ ఇప్పుడు కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు కదా బహుశా, ఒకళ్ళు ఉంటే విగ్రహం పెట్టేస్తా ఉంటే నిజంగా కృష్ణుడు అలా ఉంటాడేమని మనం అనుకుంటున్నాం, నిజంగా కృష్ణుడు ఆయన హృదయంలో ఉన్నమలానే ఆ రూపం వచ్చింది అక్కడికి అంతే కదా. హృదయంలో కృష్ణుడు లేకుండా విగ్రహంలో కృష్ణుడు ఎలా వస్తాడు, లోపల ఆయన ఉంటే చెక్కించాడు విగ్రహాన్ని. నాకు అలా ఇష్టం సార్, ప్రపంచం ఏమనుకున్నా లక్ష్మి ఇలా కాదు సంపాదిస్తుంది అనుకున్నా నాకు ఏమీ నష్టం లేదు, నాకు భగవాన్ తోడున్నారు కదా. రోజుకి 10 వేసేసేదాన్ని ఉషా పెయింటింగ్స్, అసలు నా పెయింటింగ్ చూసిన వాళ్ళు ఎవరో డబ్బులు ఇవ్వరు ఎందుకంటే నీ అసలు చెక్ 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 అంటే అసలు నిమిషాలు వెళ్ళాల వాళ్ళు ఆశ్చర్యమయ్యేవారు అక్కడే నుంచి. తర్వాత ఎవరన్నా మరి మీ పెయింటింగ్స్ వస్తే ఎవరో డబ్బులు ఇవ్వరేంటే బాబు, మీరేంటి రోజుకి ఇన్ని చేసేస్తున్నారు ఏంటి అనేవారు అన్నమాట. అంటే అది ఒక కష్టం అని కానీ ఒక చెయ్యి లాగటం అని కానీ కళ్ళు తేడా అని కానీ నేనేమి ఎరగను ఉషా, ఆ డబ్బులు ఎవరికన్నా ఉపయోగిద్దాం ఎవరికన్నా ఉపయోగిద్దాం అనే దృష్టి తప్పితే ఒక చెవులకి ఏవి ఎప్పుడు బోర్డ్ వస్తువు కూడా కొనుక్కోలేదు ఉషా, నాకు అసలు ఆ దృష్టి ఉండేది కాదు. అరుణాచలానికి మటుకు ఎవరికన్నా కొంచెం పరిస్థితి బాగోకపోతే ఆయన అరుణాచలం డబ్బులు ఎట్టి తీసుకెళ్లేదాను ఉషా కొంచెం, ఎందుకంటే పాపం రాలేకపోతున్నారు, మళ్ళీ ఒక ఆయన తీసుకెళ్దాం అంటే వాళ్ళు ఉంటారో ఉంటారో వెళ్ళిపోతారు, నాకు ఇప్పుడు డబ్బులు వచ్చినాయి అనుకో వాళ్ళు ఉంటారో ఉంటారో తెలియదు కదా ఉషా. అలాగా మా వారు కొంచెం కాపాడేవారు, నువ్వు ఇలాంటి పనులు చేయకని ఫస్ట్ టైం, అలాగే నీకు దుద్దులు కూడా పట్టుకొచ్చాను ఒకసారి గుర్తుందో లేదు మీ అమ్మనా చేతికిచ్చి నీకు ఇమ్మన్నారు ఫస్ట్ టైం అరుణాచలం వచ్చినప్పుడే. అదే మీ అమ్మనా చేతికి వచ్చి ఫస్ట్ టైం నిన్ను అప్పుడే చూసాను ఉషా, మీ మమ్మీ నాకు
ఓకే చిదంబరం నుంచి వచ్చినప్పుడా
కాలేజీ నుంచి వచ్చావు అక్కడికి అరుణాచలం నాన్నగారి దగ్గరికి అన్నారు, మా అమ్మాయి ఉంటుందమ్మా ఈ అన్నారు, అయ్యి అలాగే అంటే అని మీ అమ్మకి అందుకే నేనంటే చాలా ఎందుకు అభిమానం పాపం అలా ఉండేవారు. ఒకసారి మీ అమ్మకి చెప్పానంటే నేను కూరలు రోజు ఫ్రిడ్జ్లు తీసి 10 ఆలోచించటం ఎందుకంటే మనం ఏ తినాలో ఈశ్వరు నిర్ణయం అయిపోయింది ఇలా చెయ్యండి ఏ దొరికితే అది వండుకు తినేయండి అన్నానంట. తర్వాత మీ అమ్మ అన్నారన్నమాట, లక్ష్మి మీరు చెప్పిన వరడ నాకు బాగా పనిచేస్తుందమ్మా, లేకపోతే ఇది వండుదామా అది వండుదామా అని ఆలోచించి 10 పట్టిద్దమ్మా, మీరు చెప్పిన తర్వాత అందులోంచి నేను విడుదలైపోయాను అన్నారమ్మ. ఫోన్లండి ఆంటీ ఒకరికన్నా ఉపయోగపడిందా మాట.
అట్లా అంటే మనసు మాట చేత ఎప్పుడు అంటే మనం వెలుగుగా ఉన్నంత సేపు ఎవరికి ఉపయోగపడదామా అని చూసుకుంటూ ఉంటారు అన్నమాట లక్ష్మి.
అలా అలా ఇష్టం అది వాడికి చేస్తా అనే భావన ఉంటది అవష అది ఎంతసేపు తర్వాత ఆ పెయింటింగ్ కళ కూడా అలా వెళ్ళిపోయింది ఉష. నాన్నగారు ఒకసారి చెప్పారు పని నువ్వు వదిలేద్దమ్మా పని నిన్ను
వదిలేదు
నా పని ఎంతవరకు పూర్తావాలి అంతవరకు పూర్తయింది ఉష. ఇప్పుడు బ్రష్ పట్టుకుంటే ఏమీ రావట్లేదు అప్పుడు అనుకున్నాను నేను వదిలేయలేదు పెయింట్ అనేసి కానీ వాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఇప్పటికే కనిపించేస్తున్నారు లక్ష్మి గారు మీరు వేసిన పెయింటింగ్ లో ఏంటంటే అంత అందం ఉంది ఏంటంటే భగవాన్ ఉంటారండి అంటాను నేను ప్రతిదీ భగవాన్ ఉంటారండి ఆయన చేస్తారు ఈ దేహమా వేసి నాకు ఎందుకు ఉష భగవంతుడు లేకుండా మనం ఉన్నావా అసలు ఆయన స్మరణతోటి ఇదంతా వస్తుంది చెయ్యి ఆయనే వేయించుకుంటా అలా వేసేసింది అనమాట. అక్కడ కూడా నేను ఒకవేళ ఎవరన్నా పొగిడి ఏం అనిపించింది కాదు అది నేనే ఇట్లేదు కదా భగవాన్ చేస్తున్నారు ఇదంతా అని. అసలు ఆ నాన్నగారు మీటింగ్ టైం ఇప్పుడు డబ్బులు ఎలా వచ్చేసేవు సార్ ఏది లోటు ఉండేది కాదు నా అరుణాచలం వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంకా వర్కులు చేసేసి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మరి రేపు ఇస్తానన్న దివ్యాలే నాకు క్రమశిక్షణ ఇష్టం నాన్నగారు చెప్పారు క్రమశిక్షణ ఉండాలమ్మా అన్నారు. ఇప్పటికీ దానికి కొంచెం క్రమశిక్షణ గా ఉంటాను తిడతారు చాలా మంది టైం అంటే టైం బాబా లక్ష్మితో చాలా కష్టపడ్డారు అలా అని కాదు అంటే ఇప్పుడు ఎవరో పట్టించుకో ఎవరో నీ గురించి నాకు ఇష్టం నా క్రమశిక్షణ నన్ను అభివృద్ధిలోకి తీసుకొస్తుంది అనుకుంటాను. ఎవరో గుర్తించాల్సిన అవసరం గుర్తించేవాడు హృదయంలో ఉన్నాడు కదా నాకు అలా ఇష్టం ఉషా భగవాన్ ఉంటారు కదా ఆయన క్రమశిక్షణగా ఉంటే ఆయనకి నచ్చుతాను కదా.
ఇది సూపర్ అండి ఎందుకంటే మనం ఎవరికి ఆన్సరబుల్ మన అంతర్యామికి మనం ఆన్సరబుల్ ఏ రోజైనా మనం ఆన్సరబుల్ ఎవరికి అంటే మన అంతర్యామికి మనం ఆన్సరబుల్. మీరు అన్నట్టు ఆయనకి తెలియని విషయం లేదు ఒక అరగంట తర్వాత ఏం రాబోతుందో భగవంతుడికి తెలుసు కానీ అలా అంత అంటే మీరు సహజంగా సాధన మీకు జరిగిపోయిందండి అద్భుతం. అంటే ఒక డిసిప్లిన్ ఒక రెస్పాన్సిబిలిటీ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే బీయింగ్ రిచ్ అట్ హార్ట్
భగవాన్
అంటే భగవాన్ లాగా జీవించడానికి మీరు చేసిన కృషి ఇష్టంగా సహజంగా సో మచ్ బ్యూటీ అంటే చాలా అద్భుతంగా ఉంది.
నాకు అసూయ ఉండే దోష ఎలా అంటే నేను అందరిలాగా
ఉండలేకపోలేదు
ఉండే దోష అయితే నాన్నగారు ఒక మాట చెప్పారు ఉష నాకు ఏమో ఎవరికి అనిపించిందో అది తెలియక నాకు చెప్పినట్టు అనిపించింది అమ్మా ఎవరికైనా ఆస్తి వస్తే నాకు రావాలి అని అనుకుంటున్నావు ఎవరికైనా క్యాన్సర్ వస్తే నాకు వస్తే బాగుండును అని అనుకున్నావా అన్నారు.
సూపర్ 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 అండి
నిజమే కదా ఉష వాళ్ళ ఆస్తి మనకి రావాలి అని అనుకుంటున్నాము వాళ్ళకి క్యాన్సర్ వస్తే నాకు వస్తే బాగుంటుందని
అనుకుంటున్నాను
ఆ ఒక్క మాటతోటి నేను దాన్ని కొంచెం దాటగలిగాను ఏమో ఇప్పుడు ఉందేమో నాకు తెలియదు సార్ ఇప్పుడు ఏది ఏది చేసినా ఎంత ఆనందం నేను అనుకుంటాను ఇప్పుడు ఎవరైనా ఏదైనా లక్ష్మి గారు మీకు ఆస్తి ఉండదు ఏంటంటే మీ ఏటీఎం లో నా కార్డు పెడితే డబ్బు రాదు కదండి మీది ఏటీఎం మీది కార్డు నేను పెడితే రాదు కదా అలాగే మీరు చేసుకున్నది మీకు వచ్చింది నేను చేసుకున్నది నాకు వచ్చింది ఈ అసూయ పడితే ఇటు ఇహానికి పనికిరాను అటు పరానికి పనికిరాను నాకు ఒకటి అనిపిస్తుంది ఉషా చైతన్య ఐఐటి సీట్ వచ్చిందనుకో నేను ఎక్కువ ఈ వర్డ్ వాడతాను ఐఐటి సీట్ ఎవరికైనా వచ్చిందనుకో నారాయణ చైతన్య రోడ్లంతా బస్సులంతా టీవీలంతా ఐఐటి ఒక్కడికే వస్తుంది లక్ష్మి అనిపిస్తే ఒకడికి వస్తుంది ఐఐటి నెంబర్ వన్ ఆడికి ఇన్ని బోర్డులు పెట్టేస్తున్నారే మనం ఈ అజ్ఞానం అనే ఈ చీకటిలోంచి నాన్నగారు మనల్ని బయటికి తీసుకొచ్చి మనల్ని ఇది జీవితం ఇది అని తెలియజేసిన నాన్నగారికి మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి.
కరెక్ట్
నేను అనుకుంటాను ఉషా మన నడవడిక వీళ్ళు ఏ స్కూల్లో చదువుకున్నారు అని అని అనిపించాలి ఉషా నాకు అలా ఇష్టం వీళ్ళు ఎక్కడ చదువుకున్నారు ఆడు ఎవడో ఒకరికి ఐఐటి వస్తేనే ఇంత బోర్డులు పెట్టేస్తున్నారే నాన్నగారు మనల్ని ఎంత అధ్యయనంలోంచి ఎంత బాగా బయట తీసుకొచ్చారు ఉషా అసలు నేను అనుకుంటాను అసలు నాన్నగారు లేకపోతే ఎంత మంది పిచ్చాసుపత్రిలో ఉంది అమ్మా.
మన
మాట ద్వారా, చూపు ద్వారా, మన నడవడిక ద్వారా ఎంత మందిని ఇబ్బంది పెట్టేస్తామమ్మా. నేను అనుకుంటాను నాన్నగారి గురించి మాట్లాడాలంటే ఒకసారి సముద్రంలో ఒక ఇసుక ఉందనుకో రేణువు, ఆ రేణువు మాట్లాడితే ఎలా ఉందో నేను అలా అనుకుంటాను. అంతే అది ఎప్పుడు అంటూ నిరంతరం అనుకుంటాను, అంతయు నీవే హరిపుండరీకాక్ష, నీ గురించి నేను ఏమని పొగుడతాను స్వామి అనుకుంటాను. స్వామి ఎంతమంది నిన్ను పొగిడేశారో నాన్నగారు, మీ అట్లా నాకు ఇప్పుడు ఎవరి దగ్గరికన్నా వెళ్ళినా నాకు నాన్నగారే హీరోలా కనిపిస్తారు. ఇంకా అలా కాదు, ఏ మీటింగ్ వెళ్ళినా వింటాను కానీ నాన్నగారు నాకు స్ఫురణలో మటుకు ఇది నాన్నగారు చెప్పేశారే, నాకు నాన్నగారు ఇదంతా ట్రైనింగ్ ఇచ్చేసారే, అది ఒక సంఘటన. ఒక సంఘటన చెప్పాలి ఉషా, ఈ ట్రైనింగ్ ఎలా పనిచేస్తుందో నా జీవితంలో ఒక సంఘటన. నా మా హస్బెండ్ నాలుగింటికి బయటికి వెళ్ళారు ఉషా, 4:10 ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే మా వారేమో టిఫిన్ రోజు అడుగుతారు ఇది చెయ్యని అని, హలో ఏంటి టిఫిన్ చేయనండి అంటే అవతలించి ఫోన్ ఈ ఫోన్కి ఎలా అయినా చనిపోయారమ్మా అని చెప్పాడు అనమాట. ఫోన్ ఈయన చనిపోయారమ్మా అని చెప్పాడు. చెప్పగానే నువ్వు చెప్తేనమ్మా ఉషా, నేను అలా భగవాన్ ఫోటో ఇలాగే ఉందన్నమాట మా ఇంట్లోని వెళ్ళి ఇలాగే అన్నాను ఉషా, నువ్వు చూడలేదు, నేను ఏదో అబద్ధం చెప్తే నాకే పాపం. నేను ఒకటే అన్నాను, భగవాన్ నువ్వు పరీక్ష పెట్టావు, నేను పాస్ అయిపోయాను, చనిపోయారు అయిపోయింది, దీన్ని నేను ఇంకా అంగీకరించవలసిందే. నువ్వు ఎగ్జామ్ పెట్టావు, నేను పాస్ అయ్యాను, నా పసుపు కుంకుమ తీసుకెళ్ళిపోయావు, సరే భగవాన్ నీ దాన్ని నేను అంగీకరిస్తున్నాను భగవాన్ అని ఒక నమస్కారం పెట్టాను ఉషా. అసలు నిజంగా కంట నీరు కానీ తొణకలేదు వెనకలేదు, అంటే ఇన్నాళ్ళు చదివిన చదువు ఒక ఎగ్జామ్లోనే మన తెలివితేట ఎగ్జామ్లోనే వస్తాయి ఉషా. ఇన్నాళ్ళు నాన్నగారి సత్సంగం నాకు ఆ మాట కూడా నాకు భగవాన్ నువ్వు, నేను నెగ్గేసాను, నేను పాస్ అయిపోయాను, నీ ఇష్టం నువ్వు పెట్టేసావు వచ్చేసింది ఓకే అని అలా నుంచున్నాను ఉషా. అదే ఫోన్ నుంచి మళ్ళీ కాల్ వచ్చిందన్నమాట, వచ్చి మేడం గారు కొంచెం కదులుతున్నారండి ఏం చేయనండి అని చేసేటమాట అవతల అప్పుడు. అసలు ఎవరో
యాక్సిడెంట్ అయిందండి,
యాక్సిడెంట్ చాలా భయంకరమైన యాక్సిడెంట్ అన్నమాట. అదే అయితే ఇంకా కదులుతున్నారు మేడం అని మళ్ళీ ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తేనే అన్నాను అలాగమ్మా, అయితే వెంటనే నువ్వు ఏంటి అంబులెన్స్ చేసి ఇక్కడ హాస్పిటల్ ఉంది తీసుకొచ్చేయమ్మా అన్నాను. అలాగేనండి అనేసి పాప మాడు అందరికీ ఫోన్ చేశాడు, ఇంకా మిగిలిన నెంబర్లకి ఫోన్ చేసేసి అందరూ హాస్పిటల్కి వచ్చారు. అంటే ఇది నేను గొప్ప కోసం చెప్పట్లేదు ఉషా, కనీసం కంట తడి కానీ ఇలా జరిగింది ఏంటని కూడా ఏమి అనిపించలేదు. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, మా ఫ్రెండ్ ఎదురయ్యారు, లక్ష్మి బాగున్నారా అన్నారా, బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు అని అడిగాను కానీ మా వారు తగిలేసింది ఏం చేయను అని అసలు చిన్న మాట కూడా మాట్లాడలేదు. హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి మగవారందరూ నిండిపోయినారన్నమాట, అంటే నన్ను ఎలా రిసీవ్ చేసుకోవాలా అని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, లేడీస్ అందరూ ఏడ్చేస్తున్నారు. నాకేమీ లేదు, భగవాన్ ఉన్నారు కదా, అయిపోయింది భగవాన్. విన్నది వేరు షా, అది అనుభవంలోకి ఇప్పుడు చూ టీవీలో వంటలు చెప్పి అన్ని అక్కడ పెట్టి అయిపోయిన తర్వాత సూపర్ టేస్ట్ అంటాడు, ఆ టేస్ట్ చూసినోటికే తెలుస్తుంది. అలాగే నేను అది చెప్పుకోవటం వేరు, ఆ సంఘటన జరిగినప్పుడు వేరు. అసలు అలా ధైర్యంగా వెళ్ళేటప్పటికి మా హస్బెండ్ మొత్తం బాడీ అంతా పచ్చడే పచ్చడి అయిపోయింది అనమాట, కాళ్ళు బోళి ఎగిరిపోయి, మనిషి అంతా భయంకరమైన యాక్సిడెంట్. ఇంకా డాక్టర్లు అందరూ మునిగిపోయారు. నేను వెళ్ళి ఒకటే అన్నాను, ఇలా వంట మీద చేయాల్సి, భగవాన్ ఉన్నారండి, మీరు భయపడకండి, భగవాన్ ఉన్నారు. ఆయన అంత బాధలో నా మాట వినిపించుకోలేదు, ఆయన భగవాన్ ఉన్నారు, మీరు ఏమీ భయపడకండి, భగవాన్ చూసుకుంటారు. ఆ మగవారు అందరూ వచ్చి ఏంటి లక్ష్మి మీకు ఏమీ బాధ లేదా అంటున్నారు. బాధ అని కాదండి, ఇప్పుడు ఏడ్చేసాను అనుకోండి అది అన్నం మారుతుంది, ఆ సిచ్యువేషన్ నేను ఏడ్చేస్తాను, ఏడ్చి పోలో 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 మనకే అది అన్నం సిచ్యువేషన్ మారుతుందమ్మా, ఏం మారదు కదా, అదే సిచ్యువేషన్ జరిగిపోయింది. ఇంకా దాన్ని అలా చూస్తా ఉండిపోయాను ఉషా. అంతే ఇంటికి ఐసీలో పెట్టేశారు, ఇంటికి వస్తే భగవాన్ నీ ఇష్టం, నాకేమీ తెలియదు, అంతా నీదే భారం, నాకేమి అమ్మ నేర్పారు కదా అంతా నీదే భారం, పాలం ఉంచినా నీటం ఉంచినా నీదే భారం, నాకేమీ తెలీదు, అంతే నీ ఇష్టం అన్న. 4 నెలలు ఎంత సఫరింగ్ అంటే అంత సఫరింగ్ ఉషా. అలాగే దాన్ని అంటే ఎన్ని నేను ఫలానా వాళ్ళ భక్తుడిని అని చెప్పుకోవటం కాదు, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నా గురువు ఎంత ధైర్యం ఇవ్వకపోతే మనం అలా ఉంటాం ఉషా. మామూలుగా మొన్న 1 మంత్ బ్యాక్ కూడా నీకు అంతే అంకులు పడిపోయారమ్మా అని. నేను కుంకుమ పూజ 11 రోజులు కుంకుమ పూజ అమ్మవారికి రోజు ప్రొద్దున సాయంత్రం ఎన్ని గుడికి
అప్పుడు అన్నారు పాప అంకుల్ యాక్సిడెంట్ అయింది అప్పుడే
మళ్ళీ మొన్న పడిపోయారమ్మా. మళ్ళీ మొన్న పూజ అయింది ఒక అమ్మాయి వచ్చి ఆంటీ అంకులు పడిపోయారు పైనుంచి పడిపోయారు చెమటలు పట్టేసి అలా చెప్తుంది. అసలు ఎంత అవినయం రాలేదు షా అయిపోయింది భగవాన్. మళ్ళీ ఇలా జరిగిందా అంతే సరే అని వచ్చాను. వచ్చినోడికి అప్పటికే కారెక్కించేసారు ఏమైందంటే ఇలా పడిపోయారు ఆ పళ్ళన్నీ ఉడిపోయినాయి చెయ్యి ఇరిగిపోయిందన్నమాట. సరే అయితే పదండి గబగబా హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ తోటి అమ్మా మీ చూసుకోమ్మా నువ్వే నాకేం తెలియదమ్మా అంటే అయ్యో అలాగే ఆంటీ నేను మీ కొడుకు లాంటి వాడిని అనేసి ఎంతో బాగా చూసాడు. ఆ సఫరింగ్ 2 నెలల నుంచి సఫర్ అయ్యారు ఇప్పుడు కొంచెం పర్లేదు ఉషా. అలాగా ఇవన్నీ కూడా నాకు అది గొప్ప కోసం కాదు విష. ఈనాడు మనం సబ్జెక్టు నాన్నగారు అన్నారు కదా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అపమానం అభాషణ అయిపోతే ప్రెగ్నెన్సీకి అర్థం ఏంటని. అలాగే ఇన్ని సంవత్సరాలు వింటున్నాము సంఘటన వచ్చినప్పుడు మనం జారిపోకూడదు కదా ఉషా ఏం చేస్తాం. వచ్చేసింది ఒంటి మీదకి ఇంక దాన్ని మనం ఏమి జరగవలసింది జరిగే తీరుతుంది అంతే ఇంక దాన్ని జరిగిపోయింది ఇంకా సంఘటన అలా చూస్తా అలా అలాగా అసలు మొహంలో అవినయం కూడా రాకుండా చేస్తున్నారు. నేను అదే అనుకుంటాను అదే మామూలుగా అయితే పోలో పోలో మని చుట్టుపక్కల అందరూ గోల గోల మన అయ్యా అయ్యా అది ఏమి అనిపించలేదు. అలా జరగవలసింది అలా జరిగిపోయింది అంతే అలా చూస్తూ ఉండటం. ఒకసారి మా బాబు చెయ్యి ఇరిగిపోయింది దోష చెయ్యి ఇరిగిపోతే డాక్టర్లు అసలు ఆపరేషన్ చేసేయాలి అది ఇది అన్నారు. నేను భగవాన్ దగ్గర కూర్చుని భగవాన్ని మనవడు చెయ్యి ఇరిగిపోయింది అది తగ్గించండి నేను అడగను నీ ఇష్టం భగవాను అది నేను 9 నెలలు నా గర్భం అద్దెకిచ్చాను అంతేగాని వాడు నా వాడు ఎలా అవుతాడు జీవుడు నీ వాడే నేను ఉట్టిని అద్దెకిచ్చాను అంతే 9 నెలలు నేను 9 నెలలు అద్దెకిచ్చినా ఉండి రక్షించాయంటే అది ఏముందో కర్మ రక్షించమని అలా అడగను విషయా. నేను భగవాన్ ఉన్నావు కదా అని నిజంగా వదిలేశాను విషయా. మన్నా యశోదా తీసుకెళ్ళిపోయారు ఆపరేషన్ చేయడానికి అన్ని రెడీ చేసేసారు. నేనైతే భగవాన్ దగ్గర కూర్చుని భగవాన్ నువ్వు ఉన్నావు కదా నువ్వు చూసుకుంటావు కదా అంతే అలాగే అన్నాను ఉషా. మా ఎదురుకుండా ఆవిడ తిట్టారు చెట్టు అంత పిల్లోడండి ఏం భగవాన్ ఏం గొడవ మీరు మరీ అదో టైప్ అండి బాబు ఎంత భగవాన్ విషయం మనకు చెట్టు అంత పిల్లోడు పడిపోతే కొంచెం స్పందన కూడా లేదు కనీసం స్పందన అన్నా ఉండాలి కదా పిల్లోడు ఎలాగంటే. నేను అది ఏమో అనండి నా గురువు అలా పొలో పొలం మన అంటే ఇష్టం ఉందండి ఆయన ఉన్నారని విశ్వాసం ఆయనే చూసుకుంటాను. నిజంగా అన్ని రెడీ అయిపోయిన విషయం ఒకసారి మళ్ళీ డాక్టర్ గారు నాకు 3 ఎక్స్రేలు ఇరిగిపోయినాయి వచ్చింది ఒకసారి ఎక్స్రే తీద్దాం రా రాజుగారు అది ఏదన్నా అయితే కనుక ఒక ఆపరేషన్ చేస్తాను నేను వెళ్ళలేదు హాస్పిటల్కి మధ్యాహ్నం బాక్స్ పెట్టుకెళ్తాను. అయితే ఆయన డాక్టర్ గారు చూసి ఆశ్చర్యపోయారంట అది సెట్ అయిపోయింది ఉషా. సెట్ అయిపోతే మా వారు ఫోన్ చేశారన్నమాట నువ్వు రాకు సెట్ అయిపోయింది బెల్ట్ వేసుకుని తీసుకొచ్చేస్తున్నాను చేయకందుకు. నేను రాగానే మా సుధీర్ మా బాబు అన్నానమ్మా భగవాను ఉన్నారమ్మా భగవాన్ ఉన్నారు ఆయనే చూసుకుంటారు నువ్వేమి ఆడికి ఆల్రెడీ జ్వరం వచ్చేసి అనమాట ఏదో అయిపోయిందని కొంచెం భయం ఉంటుంది కదా అనేసి అన్నాను సుధీరు నీ చెయ్యి కట్టు చూస్తే బస్సెక్క కానీ సీట్ ఇచ్చేస్తారమ్మా నీకు అది కూడా ఒక అదృష్టమే నీకు ఎందుకంటే సీట్ దొరకట్లేదమ్మా కాలేజీ బస్సు అని వాడు ఒక 1 వారం రోజులు నీకు బస్సులో సీట్ ఫ్రీ అమ్మా భగవాన్ దాన్ని ఇంకో అమ్మో ఎలాగా అలా అంటే ఇష్టం ఉండదు భగవాన్ ఉన్నారు కదా ఇప్పుడు ఏదైనా ఒక సంఘటన జరుగుతుంది మా పిల్లోడు ఫోన్ చేస్తా అంటే ఎక్కువ చెప్పడు ఎప్పుడైనా అంటాడు నేను ఒకటే అంటాడు అమ్మ సుధీర్ భగవాన్ ఉన్నారు కదమ్మా భయం ఎందుకు ఇంకా నా అంటే అసలు అది ఒక రకమైన వర్డ్ అయిపోయిందన్నమాట భగవాన్ ఉన్నారు కదా నాకు ఇంకా అసలు ప్రతిక్షణం ఉన్నదే భగవాను మనం లేం కదా సంఘటన భగవాన్ ఉన్నారు భగవాన్ చూసుకుంటారు కదమ్మా అంటారన్నమాట అది అలాగే మమ్మీ అంటాడని అలాగే సెట్ అయిపోతా ఏదైనా అలా అని కాదు ఈ మహిమలు అయ్యి అని కాదు ఆ సంఘటన వచ్చినప్పుడు మనం ఎంత శరణాగతిగా ఉంటే ఆ సమస్యనైనా అలా అంటే తీరుస్తారు అని కాదు అంటే మనం ఈ లోపల సఫర్ అయిపోవటం వల్ల కూడా కొంచెం దూరం అయిపోతామేమో అనిపిస్తుంది.
కరెక్ట్
సఫరింగ్ వచ్చేస్తాననుకో దూరం అయిపోతాం బాయ్ బాబాయ్ అంటే అప్పుడు ఆయనకి అంటే అది నిజమా అంటే ఇంత భక్తిగా ఉన్నానని అనుకుంటాను నేను ఇలా పొలో 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 అని అనేస్తే అది కరెక్టేనా భగవాన్ ఎంత స్థిరంగా ఏ విషయమైనా ఎంత ఈజీగా తీసుకున్నారు, నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను అని నాకు కొంచెం చంచలమైన మనసు. ఉషా నాన్నగారి దగ్గరికి వెళ్ళగానే నేను అనేది అనమాట, నాన్నగారు నా మనసు చాలా కోతి, ఆ కోతి మళ్ళీ కళ్ళు తాగింది, కళ్ళు తాగింది అని తేలిగుడితే ఎలా ఉందో అలాంటి మనసు నాది. కొంచెం యావిగేషన్స్ ఎక్కువ నా బుర్ర అంతా, వచ్చారా లేదా అందరూ, వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా, వాళ్ళకి కంఫర్ట్గా కూర్చున్నారా లేదా, కొంచెం ఆ టైప్ మెంటాలిటీ మాట్లాడు అనుకోగానే కొంచెం కంగారు కూడా ఎక్కువ అంట. అయితే నాన్నగారి దగ్గర కొంచెం ఒకటే ప్రార్థించదండి, నాన్నగారు ఈ మనసును మీ కాలు కింద తొక్కి ఉంచండి, మీరు తొక్కు ఉంచితే మీరు చెప్పినవన్నీ నా బ్రెయిన్ లోకి వెళ్ళిపోతాయండి. దాన్ని నిజంగానే ఉష నాన్నగారి దగ్గర అలా కూర్చోగానే నా మనసును ఆయన కాలు వేసి తొక్కినట్టు ఊహించుకునేది అనమాట. అంతే సెట్ అయిపోయేదాన్ని విన్నంతసేపు ప్రతీదీ కూడా అలా హృదయంలోకి వెళ్ళిపోయేది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నాడు మీటింగ్ లో మాట అయినా నాకు అలా గుర్తొచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే నాన్నగారు నాకు పుస్తకంలో కాదమ్మా మస్తకంలో పెట్టుకొని అని చెప్పారు నాన్నగారు ఒకసారి. అంతే కదా, రెడీ క్యాష్ కదా, రెడీ క్యాష్ వేరు, అకౌంట్ లో ఉన్నది వేరు, వెళ్ళాలి సంతకాలు పెట్టాలి అన్ని తీసుకోవాలి, ఇది రెడీ క్యాష్. అది ఒకటి ఉష సబ్జెక్టు అనేది నాన్నగారు అసలు ఇంకా చెప్పవలసింది ఏదీ లేదు, ఏ భారత భాగవతాలు ఏవి
సారాంశంటూ ఏమీ లేదంటి. అసలు మనం అసలు ఎటు తల తిప్పవలసిన అవసరం అసలు మన భక్తులకి లేనే లేదు. ఎందుకంటే ఆ పంచపక్ష పరిమాణాలు పెట్టి మనం తినలేనంత ఆహారం మనం మన నోట్తో కుక్కి మనల్ని పుష్టిగా చేశాక, అదే అంటే టేబుల్ నిండా నీ కూరలు ఉంటే అడుక్కున్నట్టే ఇంకా
అంటే
ఇంకంతకన్నా దౌర్భాగ్యం ఉండదు. మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు అంటే మేము పలానా స్కూల్లో చదువుకున్నామని గర్వంగా చెప్పుకునేలా భక్తులు ఉండాలి కదా. అంటే
నాకు అలా ఇష్టం,
వెలితిలేని ఆనందం, వెలితిలేని సంతృప్తి ఆయన మనకిచ్చాక అంటే ఎంత దిగజారిపోతే మనం అటు ఇటు తల తిప్పాలి.
అంతే, అది కరెక్ట్.
అంటే మీరు అన్నట్టు ఏ విధంగా ఆయన రుణం తీర్చుకోగలవంటి
అసలు మనం ఆయన చెప్పినట్టు నడవడుచుకుని నడవడికేలో ఉండాలి. ఒకసారి ఎంత చెప్పారమ్మా మనకి, రాత్రులు పగలు తెల్లవారుజాము. నేను ఒకటే అనుకుంటాను షా, ఒకటే విషయం, మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి కంఫర్ట్ గా ఉండలేము నిజంగా, పడుకోవాలన్నా తినాలన్నా ఒక రోజు రెండు రోజులు. నాన్నగారు ఆయన జీవిత కాలంలో నాకు తెలుసు 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఆయన మన ఇంటికి వచ్చి మన ఇంట్లో పడుకుని మనం ఏది పెడితే అది తిని మన మనసాన మీద పడుకుని
అసలు ఒక్కసారి ఆలోచించి చూస్తే అంటే ఎంత మంది ఎన్ని రకాల సమస్యలు ఎన్ని రకాల ఇబ్బందులు అన్ని ఆయనకు వచ్చి పొద్దున లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు అసలు విరామం లేకుండా వింటూ వాళ్ళది. అంటే ఒక్కొక్కసారి అంటే మనం ఉండే తక్కువసేపు అయినా అంతసేపు ఎందుకు నాన్నగారు అవసరమా లోపల అనిపించేసేది అనమాట, ఎందుకు ఇంత అవసరమా, వాళ్ళది అడ్రస్ చేశారు సరిపోతుంది కదా, మూడేసి గంటలు వాళ్ళకి పూర్తిగా సానుభూతి ఇచ్చే వరకు విడిచిపెట్టేవారు కాదంటే. అంటే అంత సహనం అంటే ఏ అసలు అది కాదు, ఆశించకుండా పని చేయడం మనం చేయడం పక్కన పెట్టండి అంటే, ఈశ్వరుడు దిగొచ్చినా కూడా అంత ప్రేమ ఏంటా అంటే. ఇప్పుడు యేసుక్రీస్తుకు సిలువేశారంటే ఇప్పుడు మన ఆయన ఒక ఆయన ఉంటున్నారనమాట, సిలువ అంటే ఎవరు సిలువ వాళ్ళు మోసుకోవాల్సిందే, ఎవరి కర్మ వాళ్ళు మోసుకోవాల్సిందే, మన కర్మలన్నీ ఆయన మోసాడు, ఆయనకి కర్మ లేదు, మన కర్మే ఆయన మోసారు అని చేత మన కర్మ మనం మొయ్యకుండా ఆయన మోసినప్పుడు ఏ ఏ రేంజ్ కృతజ్ఞత ఉండాలి మనకు ఆయన పట్ల. అంటే ఇంకొక మాట, అసలు నిజంగా హృదయపూర్వకంగా మనకి కృతజ్ఞత గురువు పట్ల వస్తే అసలు మనసు మిగలదాంటి.
అవును, అసలు దానికి తావు లేదు, లేని దాన్ని మనం ఉందనుకుని దాన్ని ప్రచారం చేస్తున్నాం. అదే
అంటే అంటే విశ్వాసం ఒకటి, ఆయన చేసిన దానికి మనం కృతజ్ఞత ఉంటే అసలు ఇంకా సాధన లేదాంటి. మీరన్నట్టు ఇంత ఇంత వైభవంగా జీవితం వెళ్తుంది.
అవునమ్మా, కరెక్ట్.
అంటే దాని ఉదాహరణ ఈరోజు సత్సంగం
లేదు. సుబ్రహ్మణ్యుడు వేలాయుధాన్ని పట్టుకుని భూమి మీదకి వచ్చాడంటారు కదా సుబ్రహ్మణ్యుడు, నాన్నగారు ప్రేమాయుధం పట్టుకొచ్చారు అనిపిస్తుంది ఉష.
అవునండి,
ప్రేమ అనే ఆయుధాన్ని పట్టుకొచ్చారు. అసలు మనం ఎలాంటి ఆలోచనలతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పటికీ నిజంగా మనం అంత గొప్పగా ఏమీ లేవు. మనం ఒక్క మనిషిలో చెడ్డ కన 99 మంచి గుణాలు ఉంటే ఒక్క చెడ్డ కనపడితే మనం ఆ మనిషిని ద్వేషిస్తాం కదా. మరి ఇన్ని పనికిరాని గుణాలు నేను ఒకటే చెప్తాను వర్ష నాకు. ఎందుకంటే నాన్నగారు ఒకసారి చెప్పారు, అమ్మా రేడియో కొంచెం పాడుతుంది అనుకో, మనం బాగు చేయడానికి ఇవ్వం, పూర్తిగా పాడైపోయింది అనుకో అప్పుడు ఇంకా పని చేయట్లేదని ఎలాగిస్తారు. అలాగే నేను పూర్తిగా పాడైపోయినా మా నాన్నగారు అందుకే నన్ను తీసుకున్నారు అనుకుంటాను అనమాట నేను. అంటే ఎప్పుడు హరే రామ హరే కృష్ణ అంటే ఆయన భక్తిగా పాడుతుంది నన్ను వదిలేదురు, ఇక పూర్తిగా నేను ఈ ప్రపంచం ఈ గోళంలో ఉంటున్నానని డైరెక్ట్ తీసేసుకున్నారు అనమాట అందులోకి. నేను ఇప్పటికీ నేను నాన్నగారు భక్తురాలని మటుకు నేను 100% నేను అందరికీ చెప్పగలుగుతాను. నేను అంటే అలా జీవిస్తున్నాను, ఒక్కొక్కరు నచ్చొచ్చు నచ్చకపోతే నాకు సంబంధం లేదు. నేను మటుకు నేను ఒకటే అంటాను, నాన్నగారు నేను ఏమన్నా తప్పు చేశాను అనుకోండి మళ్ళీ జన్మ జన్మలకి మళ్ళీ మీరే నా కోసం రావాలి కదా పాపం, అందుకు ఈ జన్మలోనే కొంచెం మంచి మార్గంలో మంచి బుద్ధిగా ఉండేటట్టు చేయండి నాన్నగారు, మళ్ళీ మీరు కష్టపడాలి నా కోసం. ఏమో ఇది చిన్నమైన మనసు కాదు కదా, ఏమో రామకృష్ణుడు ఏమన్నాడు ఆఖరి ఊపిరి పోయేంత వరకు కూడా ఈ మనసును నమ్మడానికి వీల్లేదు అన్నాడు. ఇప్పుడు నేను అనుకూల పరిస్థితుల్లో బాగానే ఉన్నాను, ప్రతికూలం వచ్చినప్పుడు నేను ఏదైనా మారిపోతానేమో నాన్నగారు, అందుకు మీరు మటుకు మరో ఎన్ని జన్మలెత్తినా మళ్ళీ మీరే నాకు అవతారం వేసుకున్నాను, మీరే రక్షించాలి కదా, అందుకుని ఈ జన్మలో కొంచెం మంచి బుద్ధితోటి ఉండి ఇలా నన్ను దీవించండి నాన్నగారు అంటాను అనమాట. నాకు నాన్నగారికి ఒంట్లో బాగాలేదు, ఆ నాన్నగారు ఎలా ఉన్నారని చెప్పినా సరే నాగలక్ష్మి చెప్పి కవర్ పంపించారు ఒకసారి చూసినమ్మని, నేను ఒకటే అన్నాను. నాన్నగారి దేహం నాకు హీరోకి ఈ మరణం ఉంటే ఆ సినిమా బాగోదు, అలాగే నాన్నగారు హీరో అని దేహం వెళ్ళిపోయిందంటే నాకు నచ్చదు. నాన్నగారు ఎప్పుడు వెళ్ళేటప్పుడు ఇందిరాంటి గారు అక్కడ గ్రిల్ అందులో వేసుకుని ఆఖరి నాన్నగారు అదే రోజు లాస్ట్ చూడటమాట, నాన్నగారు వెళ్తా లోపల నుంచి ఇలా అన్నారు పైకి ఇంకెవరినే రావద్దు, నాన్నగారు కొంచెం ఒంట్లో బాగాలేదు ఎవరు రావద్దంటే అదే లిఫ్ట్ డోర్ ఇలా వేస్తా నాన్నగారు ఇలా అన్నారన్నమాట. ఇంకా నాకు ఇప్పటికీ నాన్నగారు ఉన్నారు అంతే. నేను అదే అనుకుంటాను, నాన్నగారు ఒకసారి అన్నారు కదా దేహం ఉంటే అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటారు, దేహం పోతే అంతటా ఉంటుంది కదా. ఏదైనా సరే ఇప్పుడు నాన్నగారు ఉంటే చిన్నూరు వెళ్ళారు వైజాగ్ వెళ్ళారు హైదరాబాద్ లో ఉన్నారని అనుకుంటాం మనం, ఇప్పుడు నాన్నగారు దేహం లేదంటే ఇప్పుడు అంతటా నాలో కూడా నువ్వు మాట్లాడమన్నప్పుడు కూడా నేను అంటాను నాన్నగారు నేను మాట్లాడితే ఏం మాట్లాడతాను మీరు ఉంటాను కాబట్టి మీరే మాట్లాడించుకోండి. అందుకని ఏమి ఇంకొక లక్ష్మిని లిమిటెడ్ గా అలా అలా ఇష్టం ఉండదు నాకు ఎవరైనా లక్ష్మి ఇప్పుడు ఎలా చెప్పారు, లక్ష్మి ఎక్కడ చెప్తుంది లక్ష్మిలో అంత మంచి సుగుణాలు ఉంటామండి, ఆయన ఉన్నారు కాబట్టి లక్ష్మి మాట్లాడుతుంది, ఆయన పక్క తప్పుకుంటే లక్ష్మిలో ఏమీ ఉండదండి. నాకు అలా నా జీవన విధానం సబ్జెక్ట్ అంటే నాకు వేరే ఏది ఉండదు ష, సబ్జెక్ట్ అంటే మన దైనందిన జీవితంలో ఎన్నో పనులు చేసుకుంటా ఉంటాం. నాన్నగారు ఒకసారి చెప్పారు తల్లిదండ్రులు కూడా నాకు మాట చెప్పలేమో అనిపిస్తుంది, అదే లేడీస్ కి బ్లడ్ చాలా తక్కువగా ఉంటుంది ఎందుకు అని అడిగితే ఆ కూరంతా వండి స్టేబుల్ మీద పెట్టేస్తున్నారు, మగవాళ్ళు ఏమో అది బాగానే ఎక్కువగానే అంతా
తినేస్తున్నారు,
తినేస్తారు మీరు కొంచెం కూర దాచుకోండి అమ్మా దాచుకుని ఇవి. అది నిజంగా ఏ తల్లి కూడా చెప్పదు అలాగా, నిజంగా మా అమ్మాయి అయితే ఏమంటారంటే పోలే ఆయన చేసి పెట్టు నువ్వు పచ్చ చేసి అర్థమే అంటారు మా అమ్మాయి
అంటారు. కానీ అంటే అదే చెప్తున్నాను, ఇంత చిన్న విషయాల్లో కూడా అంత ప్రేమించిన గురువు ఈ సృష్టిలో ఇప్పుడు కాదు మీరు అన్నట్టు ఏ జన్మలోని దొరకడానికి ఆస్కారం కూడా లేదండి,
100% అమ్మా.
అందుకే ఆయనే మళ్ళీ వస్తానన్నారు అవసరం అయితే
ఎందుకు రారమ్మా.
అందుకే మీరన్నట్టు ఆ ఆస్కారం ఇవ్వకుండా ప్రేయర్ చేసి ఇప్పుడే కథం చేసి మళ్ళీ నీ నువ్వు శ్రమ పడకు,
నేను జ్ఞానం కావాలి అది కావాలి అని అలా కోరుకోను ఉష, జ్ఞానం కావాలంటే ఇచ్చేస్తాడా, మన నడవడికేలోనే మార్పు రావాలి ఆయన ఇవ్వటానికి నాన్నగారు వీరకంతమ్మ రెండు అన్నారు పూసుకోవడానికి రెండు అన్నారు. అసలు వెళ్ళటానికి మనం అర్హత ఉండాలి కదా, బంగారం షాప్కి వెళ్ళాలంటే ఎక్కువ డబ్బు పట్టుకెళ్ళాలి, మామూలు బిస్కెట్ కన్నా తక్కువ డబ్బులు, అర్హత చూస్తాడు కదా. అంతే కదా ఉష, అసలు మనం అసలు జన్మలు వద్దు ఏది వద్దు, ఈ నిరంతరం భగవంతుడు ఆయనలోనే మనం ఉన్నామనే భావన. నేను అనుకుంటాను శంఖనెక్కి కూర్చున్నవాడికి ఇంకా లోతులు పళ్ళాలు రోడ్లు ఎలా ఉన్నాయో చూడక్కర్లేదు, ఆయన ఆల్రెడీ మనల్ని అందరినీ శంఖన ఎక్కించుకున్నారు. మనకి ఆయన మన మీద మనకేమైనా అపనమ్మకం వస్తే గురువుని అగౌరవ పరిచినట్టు అనిపిస్తుంది ఉష.
కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్,
అగౌరవ పరిచినట్టే కదా ఆయన. అసలు అంత
అదే నేను నిన్న ఓ పిక్చర్ చూసానమాట, అంటే అడుగులు, అదే ఈ జీసస్ కథ ఒకటి ఉంటుందంటి అడుగులు ఒక కథ అనమాట. ఇది ఏంటంటే అంటే జీవితం అయిపోయిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సముద్రం ఒడ్డున అనమాట ఇసుకలో నాలుగు అడుగులు, వాడి జీవితం వాడు వెనక్కి తిరిగి చూసుకుంటాడు అనమాట. అంటే మరణం వచ్చే టైంకి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ సముద్రం ఒడ్డున నాలుగు అడుగులు ఉంటాయి త్రూ అవుట్, ఈడి కాకుండా పక్కన భగవంతుడు అడుగులు ఉంటాయి అనమాట త్రూ అవుట్. ఏ మధ్యలో బాగా కష్టం, మీరన్నట్టు విపరీతంగా ప్రారంభం నలిపేసి అన్ని విధాలుగా నలిపేసినప్పుడు ఆ పీరియడ్ లో మాత్రం అక్కడక్కడ రెండే ఉంటాయి, నాలుగు ఉండవు. ఈడు దుఃఖించేస్తా ఉంటాడు ఏమని, అదేంటి త్రూ అవుట్ లైఫ్ అంతా నువ్వు నడిచి బాగా కష్టకాలంలో నన్ను వదిలేసావా నువ్వు అని విలపిస్తూ ఉంటే, ఒరే పిచ్చోడా ఆ టైంలో నువ్వు కాదురా అడుగులు నాయి సరిగ్గా చూడు నువ్వు, నేను నిన్ను ఎత్తుకున్నాను ఆ టైంలో నీకు అసలు తెలియకుండా అంట అంటారనమాట. అలా నాన్నగారు అసలు మనకి నాలుగు అడుగులు కాదు రెండే అడుగులు మనం ఎక్కి తిరిగి చూసుకుంటే అది ఆయన మాత్రమే. అదే నిన్నే నేను ఫేస్బుక్ లో అదే పోస్ట్ పెట్టాను, అడుగుని నేను ఫోటో చూశాను అనమాట. అంటే ఆయన అడుగుల మీద ఎప్పుడు నాకు అనుమానం రాలేదు, మన అడుగులు ఎప్పుడన్నా వేసామని అనుమానం మాత్రం వస్తూ ఉంటుంది. సో మన జీవితం ఆయన నడిచారా అండి?
నిజంగా అసలు ఉషా ఇలాంటి గురువు ఎన్ని జన్మలు ఎద్దుదే దొరుకుతా, నేను ఎప్పుడు అదే అనుకుంటాను. అసలు చెయ్యటి, ఒకసారి నాన్నగారు అన్నారు మీరు మధ్యాహ్నం 2 గంటలకి ఇందిరా ఆంటీ గారు ఇంటికి వెళ్ళిపోయే సమావేశం అవుతున్నారు, బయట వాళ్ళు అనుకుంటారు వీళ్ళు 2 గంటలో వేస్ట్ చేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇందిరా గారికి అని అనుకుంటారు. పరిణామంలో మీకు ఆ 2 గంటలు ఎలా ఉపయోగపడతాయో పరిణామంలో తెలుస్తుంది అన్నారు నాన్నగారు. ఇప్పుడు అనిపిస్తుందట ఆ 2 గంటలు బస్సులు ఎక్కి ఆటోలు ఎక్కి యుద్ధాలు చేసి వెళ్ళిపోయి ఆ ఇరుక్కుపోయి కూర్చుని అసలు ఆ ఆనందం, అసలు ఇప్పుడు ఎవరికన్నా పెళ్లికి వెళ్ళామనుకో సార్, ఆ పెళ్లి ఎంతో మన భక్తులు ఎవరన్నా వచ్చారా మన భక్తులు, ఆ భక్తురాలు కనపడితేనే నాన్నగారిని చూసినంత ఆనందం అనిపించింది. ఇంకా ఆత్మసుఖం మాట దేవుడు ఎరుగు అసలు నాన్నగారు, ఒక భక్తురాలు కనపడితేనే అయ్య బాబాయ్ నాన్నగారు భక్తురాలు అంటే నాన్నగారు అందరినీ అలా ఒక లైట్ లా చేసేసారమ్మా. ఆయన కంసాలోడు వస్తువుని చూడు బంగారం చూస్తాడు, అలాగే ఆ భక్తులు చూసినా నాన్నగారిని చూసినంత ఇష్టం మాట అసలు. అలాగా నేను ఎప్పుడు నలుగురు కూర్చున్నా ఎక్కువ ఇష్టం మాట నాన్నగారు. నాన్నగారు అంటే మొన్న ఒక ఆవిడ అడుగుతున్నారు, ఏమండి మీ నాన్నగారు అంత బాగా చెప్తారా అంటున్నారా అంటే మా భౌతికమైన నాన్నగారు అనుకుంటున్నారు. నేను అన్నా లేదండి మా గురువు గారు నాన్నగారు అవునా అంత మంచి మాటలు చెప్పి మీ నాన్నగారు అంత విషయాలు చెప్పారా అంటున్నారు ఆవిడ మా నాన్న అనుకుంటున్నారు. లేదండి మా గురువు గారు నాన్నగారిని పిలుచుకుంటామండి అన్నారు. ఇక్కడ కొత్తగా వేరే ఇంట్లోకి వస్తే అక్కడ అడుగుతున్నారు అనమాట. నేను అందుకుని ఇప్పుడు ఎక్కువ ఏకాంతవాసంలో కూర్చుని ఇంకా నాన్నగారి స్పీచెస్ అయ్యి వింటా ఆ పని చేసుకుంటా, ఇంకా ప్రతి నేను సబ్జెక్ట్ అంటే ఏదో హార్డ్ గా అది ఇష్టం ఒకటి ఇష్టం ఇష్టం ఉష. భగవాన్ అన్నారు కదా ఊడ్చి పారేయవలసిన చెత్తని అంతటిని ఎరసీమలేని తెలసీమలేని లెక్కెడతావు ఎందుకు అని నాలో చెడ్డ గుణాలు ఉంటాయి. కానీ అయ్యి నేను ఇలా ఉన్నానంటే ఇంకా ఆ చెత్తలోకి ఎందుకు వెళ్తాము, ఇంకా ఆయన చాలా తర్వాత ఆయనే చూసుకుంటారు. నాకు అలా ఇష్టం ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉన్నాము రేపు ఎలా ఉంటాము రేపుకు రూపు లేదని చెప్పారు నాన్నగారు. ప్రతిక్షణం మనం భగవాన్ ఉన్నారు నాన్నగారు చూసుకుంటారు అనే ఆ భావనతోటి ఉన్నాం అనుకో అన్నీ మంచి జరుగుతాయి. నాకు అలా ఇష్టం అన్నమాట. నాన్నగారు ఉన్నారు ఆయన చూసుకుంటారు మనకి ఎందుకు. అందుకు నేను నా భగవాన్ది దేహం వదిలిపెట్టిన ఆ పుస్తకాలు ఆ దేహం ఆ ఫోటోలు అవి చూడండి. నేను అదే అంటాను నాకు అలా ఇష్టం ఉండదు అలా ఫోటోలు అవి చూడను. హీరో ఎప్పుడు హీరోయే, నా హీరో ఎప్పుడు బాగుంటాడు, హీరోకి మళ్ళీ అలాంటి ఇలాంటి సంఘటన నేను అసలు చదవను కూడా చదవను నేను అయ్యి. ఏమో నా మనస్సు అలాంటి అనమాట. నేను చిన్నూరు వెళ్ళినా ఆ విగ్రహం చూసి ఆయన దగ్గర పట్టుకున్నా, నాన్నగారిని పట్టుకున్న ఫీలింగే అది, నాన్నగారితోటే ఉన్నాను అనే భావన కానీ ఆయన అక్కడ అది సమాధి ఆ దిష్టి లేదు. నాన్నగారు ఇక్కడ కూర్చున్నారు, నాన్నగారు అసలు ఉన్నదే నాన్నగారు కదా, నేను ఉండను కొద్ది రోజులకి వెళ్ళిపోతుంది బాడీ, అసలు ఉన్నదే భగవంతుడు కదా. మధ్యలో వచ్చి ఈ పాత్ర ఇది, ఈ చిన్న లక్ష్మణ్ పాత్ర ఇచ్చాడు, ఈ పాత్ర చూసి మురిసిపోతానండి, ఉన్నది భగవంతుడే కదా. అలా నీకు మొన్న ఒక అనుభవం కూడా చెప్పాను నేను నీకు, నాన్నగారు చెప్పారు నీ అనుభవాలు ఎవరికి చెప్పమన్నారు, ఎందుకో మరి ఆ మాట చెప్పాను నాన్నగారు. అంటే ఒకటి విషయాలు నా మనసులో అనుకుందాను, అయ్యో నాన్నగారు నాతో మాట్లాడలేదని. ఎప్పుడు మాట్లాడి చాలా తక్కువ అంటే అలా చూసేవారు. అయితే అయితే నాన్నగారు ఒకసారి నా ఇంట్లో వాళ్ళని రోజు పలకరించుకుంటావమ్మా, నువ్వు బాగున్నావు అని ఇంట్లో వ్యక్తులు ఇంకో రోజు నువ్వు బాగున్నావు నువ్వు బాగున్నావు అని అడగను కదా అని. అలా ఆ టాబ్లెట్ ఒక మాట ఎందుకో ఉషా నాకు చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు నాకు మెడికల్ షాప్ ఉందనుకో, మెడికల్ షాప్ నాదే అని అన్ని మందులు నేను వేసుకుంటే చచ్చిపోతాను. నాకు ఏది రోగమో తెలిసి ఆ టాబ్లెట్ వేసుకుంటాను. అలాగే నాన్నగారు మహాసముద్రం అంటే ఆయన ఎవరి మనసుకి ఎవరి దానికి తగిన మందులన్నీ ఆయన పెట్టారు.
వెళ్ళి భవరోగాలకి వైద్యుడు, భవరోగాలకి వైద్యుడు.
అంతేగాని ఇప్పుడు ఉష స్లిప్ పెట్టుకెళ్ళి నేను వేసుకున్నాను అనుకో, అనుకరణ పనికిరాదు. ఉషకి ఏం చెప్పుకుందో నాకేం చేస్తు, నేను స్లిప్ పెట్టుకెళ్ళి నేను వేసుకుని చచ్చిపోతాను నేను.
అసలు అనుకరణ పనికిరాదు, ఎత్తువారి చేతి బిడ్డల కింద ఉండద్దు. అదే కంపారిజన్ అసలు ఇసుమంతా కూడా 1% కూడా అక్కర్లేదు. ఎందుకంటే మీరన్నట్టు ఎవరిది వారికి వస్తుంది అంతే.
అవును అది కరెక్టే.
ఇందులో అసూయ పడవలసింది కానీ తక్కువ ఫీల్ అవ్వడానికి కానీ ఎక్కువ ఫీల్ అవ్వడగా అసలు భగవంతుడికి పక్షపాతం ఉండదు. ఆ జరిగేది మీరన్నట్టు అందరిలో ఉన్న మంచిని ఆనందిస్తూ ఆ లోపల ఏదైనా చెడున్నా మనం ఆయన ఎత్తుకుని తీసుకెళ్తున్నారు. ఈ చెడు మంచి కూడా చెడు మంచికి అతీతం ఆయన మనకి ఆయన అంటే అతీతమైన వస్తువే మన గురువు కింద వచ్చింది. ఆయనతో మనకి తాదాప్యం పెరిగి 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 ఆయనే మనమోయి ఆయనలోనే మనం ఉన్నప్పుడు ఇంక మిగతాదంతా కూడా మీరు అన్నట్టు ఇగ్నోర్ అసలు అసలు ఇగ్నోర్
వెళ్ళకూడదు అసలు. నిజంగానే మన పౌరాగానికి మందు మనం నాకు అనుకరణ కూడా ఇష్టం ఉండదు బహుశా. ఎందుకంటే
పనికిరాదు, ఇష్టం లేదు కాదు పనికిరాదండి, అనుకరణ పనికిరాదు. ఒక్కొక్క అంటే ఈచ్ వన్ ఇస్ యూనిక్, ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రత్యేకత వాళ్ళకు ఉందండి. ఇప్పుడు భగవంతుడు సృష్టిది, ఇప్పుడు ఆయన బిడ్డలందరూ యునీకే. భగవంతుడు యునీక్ అయినప్పుడు భగవంతుడు ప్రతి బిడ్డ యునీకే. అనుకరణ దేనికి అసలు, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక అంటే అంటే అందుకే నాన్నగారు అంటారు నీకు భగవంతుడి పట్ల విశ్వాసం ఉన్నా లేకపోయినా ఫస్ట్ నీ పట్ల నీకు విశ్వాసం ఉండాలి. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. లేకపోతే అసలు మనం ప్రతిదానికి మనం కంపారిజన్ చేసుకుంటూ ఉంటే ఇంకసలు ఎప్పుడు బలపడతాం.
సూసైడ్
బలహీనత, పెద్ద బలహీనత అంటే అది.
సూసైడ్ అని చెప్పారమ్మ ఒకసారి ఉషా నాన్నగారు, అందుకని ఇతరులతో పోల్చుకుంటున్నా అంటే అది సూసైడ్ తో సమానం అన్నారు. ఆ మాటని తప్ప పై వేసింది ఉషా ఈ అవసరం. నేను అన్ని విషయాలుని నాన్నగారు ఒకసారి బిందు ఓపెన్ చేయమ్మా మూసేసి, ఇప్పుడు ఎవరైనా ఏదైనా విషయం చెప్తాను నాన్నగారు ఒకసారి విజయవాడ స్టేషన్ లో అది రేడియో మోగిపోతాను, నువ్వు కట్టేస్తున్నావు, కట్టేసుకుని పాట రావట్లేదో పాట రావట్లేదు అంటావేంటి, నువ్వు కట్టేసుకున్నావు స్టేషన్ అంటారు. ఇప్పటికీ నేను ఆ మాట అందరికీ చెప్తాను. భగవంతుడు నిరంతరం ఇప్పుడు అందరి హృదయాల్లోని భగవంతుడు ప్రతిదీ చెప్తా ఉంటాడు. మనం కట్టేసుకుని ఆడి లేదు ఇడి లేదు అని అనకూడదు కదా. సో నేను అడిగే దేని మీద ఆధారపడిన ఉషా, ఏదైనా విషయం వచ్చిందనుకో భగవాన్ నువ్వే చూడు, నాకు ఇది తెలియదు భగవాన్ నువ్వు ఉన్నావు కదా అంటాను. అది అంటే నేను అలా ఆధారపడటం, నా కొడుకును కూడా అలాగా ఆధారపడేలా చేసేసాను ఉషా. ఇప్పుడు ఏ కంప్లైంట్ చెప్పడు, ఏ కష్టం చెప్పడు, సుఖం చెప్పడు, ఏమి చెప్పడు. నేను అనుకుంటాను అది కూడా నేను ముందు నుంచి చెప్పేశాను కదా, భగవాన్ ఉన్నారు లోపల, భగవాన్ ఉన్నారని చెప్పేశాను కదా. అండ్ ఆడు కూడా అలాగా భగవాన్ ఉన్నారనే భావనలో ఆడు ఉండిపోయాడేమో అనిపిస్తుంది. అందుకే
అంటే ఇంతకన్నా మనం పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏముంటుందంటే, నిజంగా చూస్తే మనం ఏం ఆస్తి ఇచ్చాం, అభయం ఆస్తి కింద ఇచ్చామంటే
అంతే అంతే.
సో మీరు మీ పిల్లోడికి ఇచ్చింది మీరు అభయం, అందరూ భయమిస్తారు మీరు అభయాన్ని ఇచ్చారు.
ఒకసారి వర్ష ఎక్స్కర్షన్ కి వెళ్ళి పైనుంచి పడిపోయడం, ఎవరో ఒక అబ్బాయి పడిపోతే బ్లడ్ మెదడు బయటకు వచ్చిందంట, అది చూసి జ్వరం వచ్చేస్తుంది, ఎన్ని హాస్పిటల్ తిప్పేమో ఏ డాక్టర్ వల్ల అవ్వట్లేదు. అప్పుడు రాత్రి పడుకోబెట్టుకుని అమ్మా నీకు ఎందుకు ఇలా భయపడుతున్నావు అంటే, మమ్మీ అడు పైనుంచి పడిపోయాడు మమ్మీ, అన్ని పడిపోయి నీ తలలోంచి అన్నాడు, నీ శరీరంలోనే అయ్యే ఉన్నాయమ్మా, నీకు తోలు కప్పాడు అంతే ఈశ్వరుడు. అయ్యేమో తోలు ఊడిపోయి బయటకు వచ్చి నీ చూసేమో, నీ బాడీలో కూడా సేమ్ రక్తం మాంసం ఆ మెదడు అన్ని అలాగే ఉంటాయమ్మా, నువ్వు భయపడకు అన్నాను ఉష. మన్నాడు జ్వరం తగ్గిపోయింది, స్కూల్కి వెళ్ళిపోయాడమాట. నేను అలా గైడ్ చేస్తాను అంతేగాని అయ్యో గియ్యో అని ఏం అన్నావు, ఎందుకంటే అయ్యో అని అని ఆ పిరికి వాడికి ఇష్టం ఉంటది నాకు. మీ శరీరం కూడా
అంటే ఈరోజు గురువు గారు మా అందరికి కూడా చాలా నేర్పిస్తున్నారు,
పై పెట్టకూడదు కదా
అంటే పై పెట్టి ఇస్తున్నారు మీరు మా అందరికి.
లక్ష్మి ఉంటుంది భగవాన్ అన్ని గుర్తు చేశారు, లేకపోతే మన
ఎందుకంటే
నాన్నగారు
అంటే పిల్లలు అంటే మీరు అన్నట్టు అంటే పిల్లల విషయంలో ఎంతో కొంత మమకారంతో జాలి దయ వచ్చి అంటే అనుకుంటాం, యాక్చువల్ గా నిజంగా జాలి దయ భగవంతుడిదే అంటే. అంటే ఎలాగ ఎలాగ చెప్తే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారో, ఎలా చెప్తే వాళ్ళకి అంటే వికాసం వస్తుందో, మానసిక వికాసం, అది అలా అలా మనం చెబితే అదే నాన్నగారు అంటారు కదా, ఇప్పుడు మేక ఇప్పుడు పులి మేకల్లో కలిసి అది మేక పిల్లలు మేమే అంటా ఉంటుంది, చెప్పుకుంటూ ఉంటాం కదా నాన్నగారు చెప్పింది. అలా పులిల్లా ఉండి పిల్లలు పులి పిల్లల్లా మనం పెంచుతూ ఉంటే రేపు సన్నల్లో వీళ్ళే కదా అంటే సబ్జెక్ట్ జీవించవలసిన వాళ్ళు.
నాకు యూత్ ని బాగా ఇన్స్పైర్ చేయాలని కోరిక, ఎందుకంటే భయపడకూడదు కదా ప్రతిదానికి, అయ్యో అమ్మ మళ్ళీ వాళ్ళకి తగినట్టుగా వాళ్ళతో సమానంగా ఆ వయసుకున్నట్టే ఉంటాం నేను. అందుకే అంటారు ఆంటీ మీరు చిన్నపిల్లలా ఉంటారు, వయసు అంత ఉన్నా మీరు అంత ఉంటారంటే శరీరానికి 50 ఏళ్ళే కన్నా మనసు 16 అమ్మా అంటా అనమాట. అంటే అలాగా నాకు వివేకానందుడు చెప్పినట్టు మేలు కులపాలు కానీ అలా డల్ చేసి ఆయి బాబోయ్ అది ఎదురు వచ్చిందా అలా ఏం చెప్పను, అలా వచ్చేసింది అంతే. మొన్న ఏదో చిన్న సంఘటన, బాబు బాబు పుట్టాడు కరోనా టెస్ట్ ఏదో అయితే ఇలా టెస్ట్ ఇచ్చా అని అనా, ఏం కాదురా వచ్చినా ఏమవుతుందమ్మా కరోనా వస్తే భయం, ఏం దాన్ని ఈజీగా తీసుకో డోంట్ వర్రీ అంతే. ఆయ్ బాబు అలా అలా అని అలా పడుకోబెట్టేది ఇష్టం ఉండదు నాకు, ఒక మాటతోటి వాళ్ళు వచ్చేయాలి స్ట్రెంగ్త్. అంతేగాని ఆయ్ బాబు అన్నా నాకు ఎందుకు అలా మమకారం అది ఉండదు బహుశా నేను అనుకుంటా, అందరిలా నేను లేనా అయ్య పాప ఎలాగా పిల్లోడు ఎలా అసలు అది ఆశ్రయం ఉండదు బహుశా నేను అనుకుంటాను. నిజంగా భగవంతుడు కరెక్ట్ స్టేజ్ లోనే ఉంచాడు నేను, కానీ నేను ఆర్టిఫిషియల్ స్టేజ్ కరెక్ట్ అనుకుంటున్నాను, ఇది 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 నిజం కాదనుకుంటున్నాను. ఆయనకి నన్ను చాలా బాగా చేస్తున్నారు మమకారం నుంచి లేకుండా, కానీ నేను అనుకుంటున్నాను నేను అలా ఉండకూడదేమో అలాగా.
అంటే ఇక్కడ సూపర్ ఆంటీ, ఇక్కడే ఇక్కడే మనకి విచక్షణ అవసరం. ఎందుకంటే కరెక్ట్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఆంటీ. ఎప్పుడూ కూడా సంఘం అంతా ఒక రీతిలో ఉంటుంది, మొత్తం సంఘం అంతా అలా ఉన్నప్పుడు మనం కొంచెం డిఫరెంట్ గా ఉన్నప్పుడు డెఫినెట్ గా మీరు అన్నట్టు మనం కరెక్ట్ గా ఉన్నామా లేమా అనే అనుమానం ఎప్పుడొకప్పుడు రావడం ఆస్కారం ఉంది. ఎందుకు అంటే అందరూ అయ్యో అని వాళ్ళు పామి ప్రేమగా అప్యాయంగా చూసి, అంటే మనం ఏంటి డిటాచ్డ్ గా ఉండి మనం ఏమన్నా కొంచెం స్టోన్ హార్టెడ్ గా ఉంటున్నామా, అంటే మనకంత మనసు లేదా అనే అనుమానం రావడం సహజం. కానీ అంటే స్ట్రెంగ్త్ తీసుకురావడానికి మనం ఒక మాట మాట్లాడడమే నిజమైన ప్రేమ. అంటే అది ప్రేమ కాదని కాదు, అందులో కొంత మమకారం యాడ్ అయిన వల్ల అలా ఉంటుంది. అది ప్రేమే మమకారంతో కూడిన ప్రేమ. అంటే స్వచ్ఛమైన ప్రేమలో ఏంటి అంటే, అంటే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడు ఈ రోజు మనం ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, మనం ఉన్నా లేకపోయినా, వాళ్ళు ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా, వాళ్ళు ఇతరుల మీద ఆధారపడకుండా వాళ్ళలో వాళ్ళ ధైర్యం, వాళ్ళతో వాళ్ళు ధైర్యంగా ఉండి ఫియర్లెస్ గా ఉండి ఎటువంటి పరిస్థితినైనా వాళ్ళు ఫేస్ చేయగలిగి ఒక 10 మందికి ఆదర్శంగా బతకడానికి ఇలాగే కరెక్ట్. కానీ అలా ఎవరు ఉండరు కాబట్టి అలా ఉండడం, అంటే అది ఐ మీన్ ఇట్స్ నాట్ ఈజీ కదా. అంటే అది గ్రేస్, యు టోటలీ ఇన్ గ్రేస్ ఆంటీ. అది
అంతే, అంటే సంఘంలో కొంచెం అలా అంటే అంటే అనుకుంటాను, ఆయన ఆడు భగవాన్ బిడ్డే కదా, నేను నా చేతికిచ్చాడు, నేను పెంచాను, అభివృద్ధిలో చేశాను. ఆడు ఎప్పుడైనా జాబ్ ఇంటర్వ్యూలో పోయినా చాలా సెన్సిటివ్ గా బాధపడేవాడు. నేను అబ్దుల్ కలాం గురించి చెప్పేదాన్ని అప్పుడు, నాకు ఎప్పుడు అలాగా ఎంకరేజ్ ఇష్టం అన్నమాట, ఆ డిస్కరేజ్ ఇష్టం, ఆయ్ బాబోయ్ నీ జీవితం ఇంతే, అలా ఇష్టం ఉండదు. అబ్దుల్ కలాం చూడు, మరి ఈ రోజు నా ఉద్యోగం వచ్చుంటే అబ్దుల్ కలాం ఏమైపోయేవారమ్మా, నువ్వు ఏదో అవటానికి భూమి మీదకి వచ్చావు, అదే అవుతావు బంగారం. నాకు ఒక విషయం ఇష్టం వర్షా, నేను మా పిల్లోని అర్ధవాన్ని తిట్టేదాన్ని. అయితే నాన్నగారు ఒకసారి అన్నారు, అమ్మా నువ్వు ఒక దిప్పు తిడుతున్నావు అనుకో, సభాముఖంగా అందరికీ చెప్పినట్టే చెప్పారు, నువ్వు ఒక తిట్టు తిడుతున్నావు అనుకో, ఆ తిట్టులోంచి నువ్వు బయటపడాలంటే 200 జన్మల సాధన అవసరం అన్నారు. అయ్యి బాబోయ్, నేను రోజు ఎద్దవాన్ని తిడుతున్నాను, ఇప్పుడు ఇందులోంచి బయట
రావాలంటే
అనేసి, ఉషా నేను దాన్ని బంగారం అని మార్చుకున్నాను ఉషా, సాధన చేసి. ఇప్పుడు ఒకవేళ తిట్టవలసిన అవసరం వచ్చినా, ఏంటమ్మా బంగారం, ఏంటమ్మా అంటే ఆ తిట్టును దాటడానికి సాధన చేశాను ఉషా నేను.
సూపర్ ఆంటీ, ఈరోజు లెసన్ అంతా మాదే.
అంటే అది సామాన్యమైన విషయం కాదు ఉషా, నువ్వు అబ్జర్వ్ చేయాలి అసలు. అది వచ్చా అంటే ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు బానే ఉంటాం, ఫ్యాన్సీస్ కూర్చున్నప్పుడు.
అంటే నిజంగా కోపం ఉండో లేకపోతే నిజంగా అనాలనో కాదు, ఊతపడం కింద వస్తుందండి మీరు అన్నట్టు, అది మంచిది కాదు
కాదు. అప్పుడు ఇంకా దాన్ని బంగారం మార్చేస్తున్నాను. ఇప్పుడు ఏదైనా సరే అంతా బంగారం, ఏంటమ్మా బంగారం అంటే ఇంక అక్కడ లోపల వచ్చేస్తుంది, కానీ ఎక్స్ప్రెషన్ లో ఏంటమ్మా బంగారం అంటే ఇంకా అలా దా.
సూపర్ ఆంటీ,
ప్రతి
పర్సనల్ గా నాకు, భక్తులందరూ మరి ఎలా ఉంటారు అంటే మనం జనరలైజ్ చేయకూడదు దీన్ని. నాకు పర్సనల్ గా ఐ మీన్ అంటే క్రిస్మస్ క్రైస్ట్ అంటే చంటి పిల్లలు అంటే బాగా ఇష్టం, పిల్లలందరినీ చేర తీసుకుని అండ్ చాలా ప్రేమ తప్ప, ప్రేమ తప్ప ఇంకేది ఎక్స్ప్రెస్ అయ్యేది కాదు. నాన్నగారు కూడా ఎంత ప్రేమ ఎక్స్ప్రెస్ చేశారు, పిల్లల్ని అసలు ఎలా చూసుకున్నారు. మీరన్నట్టు మనం మన ఇంట్లో వాళ్ళు లోకు కదా,
అంతే అక్కడ
సో రకరకాలు అంటూ ఉంటాను. సో మీ ఇప్పుడు కరెక్ట్, నీకు లోపల ఏది వచ్చినా బయటికి నువ్వు ఒక మంచి పదం వాడితే
అది జన్మలు, మళ్ళీ జన్మలు సాధన ఎక్కడ పడతాం ఉషా, ఈ జన్మలోనే తిట్లోంచి బయటికి రావాలి కదా. ఇప్పుడు ఇంక ఎవరిని ఏమన్నా అందరినీ బంగారం బంగారం బంగారం, పనిలోని పూలోని అందరినీ కూరగాయలోని ఏంటమ్మా బంగారం అంటే, అది గురువు ఎంత, నాన్నగారు ఒక క్వశ్చన్ చెప్పారు ఉషా, నువ్వు 50 రూపాయలు డిస్కౌంట్ అని తెలిసి 100 రూపాయలు ఆటో కట్టించుకుని వెళ్ళి సరుకులు తెచ్చుకుంటున్నావు, 50 రూపాయలు డిస్కౌంట్ కానీ 100 రూపాయలు ఆటో కట్టించుకెళ్ళి సరుకు తెచ్చుకుంటున్నావు, కానీ ఎదుటి వాళ్ళలో మంచి లక్షణాలు చూసి నువ్వు ఆనందపడితే నీకు మొత్తం 100% వచ్చేస్తుందమ్మా అన్నారు. అది నాకు అలా ఇష్టం ఉషా, ఎవరిలో ఏ మంచి గుణం చూసినా, అసలు ఆర్టిస్టు రోడ్డు మీద ఎవరు ఏది ఎలా ఏది చిన్న కళ, ఈ కళాకారులు ఎవరు చూసినా అనుకుంటారు, అయ్య బాబాయ్ వాళ్ళు ఎంత కష్టపడి చేసేద్దని, ధనం మనం ఎంజాయ్ చేసేది, నేను అలా సంపాదించాను. నాకు అలా సంపాదన వచ్చేస్తుంది ఉష, ఎందుకంటే ఇంకా ప్రతీది ఒక ఏది చూసినా నేను ఆస్ట్రేలియా వెళ్ళాను, అక్కడ 20 సంవత్సరాల నుంచి ఉన్నాడు అక్కడ ఉన్నాడు, నేను ఆస్ట్రేలియా చూసన్నాను రేఖ గారు, ఆస్ట్రేలియా అమ్మవారిలా ఉందండి, ఈ ప్రకృతి ఏంటి, చెట్లేంటి, కళ ఏంటి, పరమేశ్వరుడు అంతటా అమ్మ కనపడుతుంది అన్నాడు. వాడు అన్నారు 20 ఏళ్ళ నుంచి వస్తున్నాను లక్ష్మి గారు, నాకు ఒక్కనాడు అమ్మవారు కనపడలేదు, ఏంటి మీరు అన్నాను. మన దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది రేఖ గారు అన్నాను. తర్వాత వచ్చిన తర్వాత అంటే ఆవిడ ఏ చెట్టు చూస్తే అమ్మవారే కనపడుతుంది అంటే ఫోన్ చేసి చెప్పారు, లక్ష్మి గారు మీరు చెప్పిన తర్వాత నాకు ప్రతి ఆకులోని పువ్వులోని రకరకాల అందమైన పుష్పాలు అమ్మ, నేను ఎంత క్రియేటివిటీ స్వామి, ఆ కలర్ కాంబినేషన్ ఎంత అందంగా చేసావు అని ఇంకో మురుసు పాపం ఉండేదాన్ని. నాకు ఫోటోలు కూడా ఇష్టం అట, ఈ మెమరీస్ కదా, ఇంకా ఫోటోలు తీయించేసుకుని ఆ పువ్వు మళ్ళీ కనపడుతుందామంటే అది అయ్యేది ఒకటి. ఐఐటి స్టూడెంట్లు ఇష్టం నాకు ఉష, నాకు కలజోళ్ళు ఇచ్చిన పాపం పొద్దునే పేపర్లో యాంకర్ల నుండి వారు కదా ఆయన ముద్దేసుకునేదారు నా బంగారమే, ఇవన్నీ త్యాగం చేశారు. నేను అనుకుంటాను ఉష 18 గంటలు కష్టపడతారు ఏదో, అందువల్ల ఫ్రెండ్స్ ను వదిలేసుకుంటారు, తల్లిదండ్రులను వదిలేసుకుంటారు, ఇష్టాలు అయిష్టాలు వదిలేసుకుని 18 గంటలు ఆ పుస్తకాన్ని పట్టుకుని ఎన్ని రాత్రులు కష్టపడ్డారో ఆ ర్యాంక్ తెచ్చుకున్నారు వాళ్ళని ముద్దెట్టుకుంటాను ఉష, నాకు ఎంత ఇష్టమో ఎర్రదోళ్ళు ఏం వాళ్ళు ఏ అభివృద్ధి ఎక్కడికైతే వెళ్ళని ఏమని కానీ అంత కష్టపడి సంపాదించుకున్నారు కదా ర్యాంకు, ఆ ర్యాంకు మటుకు నాకు చాలా ఇష్టం అట. పాపం ఎంత వాళ్ళు త్యాగం చేసి త్యాగి కాని వాడికి ఏమీ రాదు
కాలేడు,
అన్ని అనుభవించి
అంటే అసలు త్యాగం లేకుండా గ్రేట్నెస్ లేదంటే
ఏది రాదమ్మా. నిజంగానే ప్రతి దాని వెనక నేను ఒక స్క్రూని చూసినా ఒక తలుపుని చూసినా అనుకుంటాను ఇంత తలుపుకు ఒక స్క్రూ ఆపుతుంది కదా భగవాను, ఆ ఫ్యాక్టరీ లెట్టించి అలా చేసి మన ఇంటికి పడు, ఎవరు ఇల్లు కొనుక్కున్నా నన్ను తీసుకెళ్తారు ఉష, ఎందుకంటే నేను ప్రతిది చాలా ఆనందపడతాను, అబ్బాయి ఎంత బాగుందో, మీకు ఎంత టాలెంట్ ఉంది అంటే అది ఎక్స్ప్రెస్ కూడా అలా అయిపోతాను అనమాట. అంటే ఒకటి అనుకుంటాను ఉష, వాళ్ళు సంవత్సరం కష్టపడి కట్టే నేను ఒక నిమిషంలో కళ్ళెట్టి చూసేసాను నాకు ఎంత అదృష్టమో భగవాన్ అనుకుంటారు, ఎందుకంటే ఉష వాళ్ళు సంవత్సరం ఎన్ని రాత్రులు ఎన్ని టాలెంట్ ఎంతమంది మార్కర్స్ నేటి కష్టపడ్డారు మన కళ్ళు చూపించారు కదమ్మా.
అవును అవును
అలాగే పట్ట ప్రతీది అది నాన్నగారి వల్లే, లేకపోతే మనకి అసలు అంత మంచి సుగుణం ఎక్కడొస్తుందమ్మా ఉష, అసలు
అందరికీ అది జరగదు కదా అంటే.
అవును
హృదయశుద్ధి
ఆనందం. ఈ నాన్నగారు నేను ఇంకా ఎక్కడికి వెళ్ళినా అంతటా భగవంతుడు ఎవరు ఏ ఇల్లు ఏది ఎలా ఉన్నా ఏదైతే మనకెలా నేను ఆనందంగా చూశాను, అది అంటే ఇష్టం అట, అది ఆ 50 రూపాయలు డిస్కౌంట్ 100 రూపాయలు ఆటో కట్టించుకెళ్ళి ఆ మాట నాకు బాగా పట్టేసింది దోష. ఇప్పుడు వాడు కట్టుకున్నారు మనం రమ్మన్నారు చక్కగా ఆనందపడిపోయి మన ఆనందాన్ని ఆడు కూడా ఎంజాయ్ చేస్తారు కదా, అయ్యో లక్ష్మి అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, అదే మనం ముఖం ముడుచుకోకూడదు, ఎందుకు అది ఎందుకు కష్టపడితే ఆ ఇల్లు వచ్చింది, నేను అందరూ ఎదురుకుండానే అనేస్తాను, ఎవరైనా మంచి ఫుడ్ పెట్టారనుకో ఆ ఫుడ్ వండినోడి దగ్గరికి వెళ్ళంటాను, అమ్మ చాలా బాగా చేసావు, ఇంకా నువ్వు అభివృద్ధిలో ఉండాలి, ఇంకా బాగా నేర్చుకుని ఇంకా బాగా చేయమ్మా అంటారు, అమ్మ వండినోడు కొంచెం ఆనందపడతాడు, అది జీవుడే ఇది జీవుడు
ఇప్పుడు మంది చాలా చేస్తూ ఉంటారు ఒక వర్డ్ ఆఫ్ అప్రిసియేషన్ కి మనకి ఏం ఖర్చు అండి, కానీ అంత అంటే అంత ప్రాక్టికల్ గా అంత అసలు ఐఎమ్ సో హ్యాపీ టుడే, ఎందుకంటే ఎన్ని విషయాల్లో మీరు హార్ట్ టచ్ చేశారంటే ఈరోజు అంటే భక్తుల్లో ప్రాక్టికల్ గా ప్రతి రోజుని సద్వినియోగం చేసుకుని ప్రతి నిమిషం సద్వినియోగం చేసుకుని మంచి ఎక్స్ప్రెస్ అవుతూ చెడుని పక్కకి పెట్టి మంచి ఎక్స్ప్రెస్ అవుతూ మంచి చూస్తూ మంచి తల పెట్టుకుంటూ అందరి శ్రేయస్సు కోరుకుంటూ ఐ మీన్ పెద్ద ఎగ్జాంపుల్ అంటి ట్రూ డివోటీకి మీరు.
అయ్యో ఏమన్నా అంత భగవాన్ అమ్మా, ఏదైనా ఆయనే ఉంటారు అని నాకు ఒక 100 మన భక్తులందరూ కూడా అంత విశ్వాసంగా ఉండాలని కోరుకుంటాను నా తరఫున.
అందరూ అంటే అందరినీ అప్రిషియేట్ చేయడం అనేది ఈజీ థింగ్ కాదండి, నా ఫ్రెండ్ నేను అప్రిషియేట్ చేయొచ్చు లేకపోతే సొంత వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు, అలా ఎక్కడ ఎవరు కనిపించినా ఏ మంచి కనిపించినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రిషియేట్ చేయడం అనేది యు నీడ్ అ హ్యూజ్ హార్ట్, పెద్ద హృదయం ఉండాలి దానికి. మేమందరం మిమ్మల్ని చూసి ఇంకా ఇంకా విశాలం అవ్వాలి.
అయ్యో మీరు అందరూ చాలా ఇవి నువ్వు వేరు నేను వేరు హృదయంలో అది నాన్నగారు ఎవరికి చాటుగా ఏమి చెప్పలేదు విష అందరికి ఎదురుగుండానే చెప్పారు సబ్జెక్టు, కానీ మనం తీసుకునే విధానంలోనే ఉంది విష అంతే కదమ్మా. ఆయన ఎంత ప్రేమ పంచారు ఆ అరుణాచలం తీసుకెళ్లి అవన్నీ నాన్నగారు ఒకటి నాకు ఎందుకు అని నాకు అక్షరం మాట చదివితే విష నేను అది మామూలుగా చదవను లీనమైపోతారు. ఇంకా సాక్షాత్తు ఈశ్వరుడు నాకు గిరి రూపమైనట్టి కరుణా సముద్రమా కృప చేసి నన్నేళ్ళు మరుణాచల అంటే గిరి ఎదురుగుండానే లీనమైపోయి చదువుతాను. నాన్నగారు అన్నారు అమ్మ నువ్వు చాలా బాగా చదువుతున్నామ్మా అక్షరమాల అన్నారు ఒకసారి అరుణాచలంలో, ఎందుకంటే అక్కడ ఇంకా ఒక మీటింగ్ లో చాలా అనిపించదు అసలు అక్కడ నాకు చుట్టుపక్కల పరిసరాలు ఏం కనిపించవు, సాక్షాత్తు గిరి ఉంది ఆ గిరిలోనే నేను ఉండి చదువుతున్నాను అందులోనే నేను లీనమైపోయి ఇంకా ఒక్క విషయం నేను బాగుపడటానికి ఒక విషయం కారణం ఉంది. ఒకసారి నాన్నగారు ఏమన్నా తెలుసా అమ్మా నేను హృదయం ఇంటి నిండా పనికి మాలిన సామాన్ వేసేసి వచ్చేయండో వచ్చేయండో రెండంటే ఎవ్వరో నీ ఇంట్లోకి రారు
రాలేరు కదా
నీ హృదయం అంతా ఖాళీ చేసేయి, ఖాళీ చేసేస్తే కనుక అప్పుడు వచ్చి వచ్చిన వాళ్ళు లోపలికి వస్తారన్నారు. మమకారాలు అవన్నీ కూడా నేను భగవాన్ని ప్రార్థించేదాన్ని, భగవాన్ నేనైతే తీసుకోలేను నాకంత శక్తి లేదు సార్ నాకంత టాలెంట్ లేదు, స్వామి నా హృదయ సింహాసనం మీద నువ్వు కూర్చో, నువ్వు కూర్చుంటేనే ఇవన్నీ తొలుగు నువ్వు లేకుండా అయిపోవు, నువ్వు వస్తేనే కానీ అయిపోవు అనేసి ఆయన్ని ప్రతిష్ట చేసేసుకున్నాను ఉష. అందుకు భగవానే ఉంటారు, నేను ఎవరికి ఏది ఏది చేసినా పెళ్లికి వెళ్తాను అక్షింతలు వేస్తా ఉంటే అప్పుడు ఇలా అక్షింతలు ఇలా వేస్తా ఉంటే భగవాన్ తలంపిస్తారు ఇది జరిగిపోయింది నువ్వు ఓన్లీ అక్షింతలు వేస్తున్నావు ఇది అయిపోయింది ఇది దీన్ని అంగీకరించే అంటారన్నమాట. అందుకని ఆ అక్షింతలు వేసేటప్పుడు కూడా భగవానే ఉంటారు, బయటకు వచ్చిన తర్వాత అనుకుంటాను లక్ష్మి ఇప్పుడు అక్షింతలు వేసింది అనుకుంటాను నాకు అది బాగా తలంపులు అనిపిస్తుందన్నమాట. అంటే అది అయిపోయింది ఆ పెళ్లి నువ్వు ఉంటే నీ పాత్రలో నువ్వు ఉంటే అలా అక్షింతలు వేస్తున్నావు అంతే, అలాగే ఇంకంతా ఆయన హృదయంలో స్థిరంగా ఉంచేసుకోవాలి ఉష. ఈ కష్టాలు సుఖాలు ఏది శాశ్వతం కాదు, ఆ దేహం ఏ క్షణమో మనం ఎలా ఆ టైం అయిపోతే ఎవరివైనా చిట్టుకుని వెళ్ళిపోతాం, ఇంకా మరణాన్ని గురించి ఆలోచించకుండా భగవాన్ నీ ఇష్టం నీ ఇష్టమే నా ఇష్టం ఇంకా అంటే సుఖమే కాదు కష్టం కూడా ఆయనదే కదా, ఆ కష్టం కూడా ఎవరిది ఎందుకు వస్తుంది ఉష నేను చేసిందే నాకు వస్తుంది, నేను ప్రతిదీ ఎలా అనుకుంటాను ఉష నా ఏటీఎం లోది నా బ్యాంకుదే నాకు వస్తాను కానీ పక్కోడి బ్యాంకు నాకు రావట్లేదు అంటే ఈ కష్టం కూడా నేను చేసిందే వస్తుంది ఎదుటి వాళ్ళది ఎందుకు వస్తుంది అన్న దాన్ని ఎంజాయ్ చేయటం. ఎక్కడికైనా వెళ్దామని అనుకున్నాం అనుకో ప్రోగ్రాము అది మీరు రావట్లేదని ఎవరన్నా చెప్పినా కూడా ఏమనిపించదు షా భగవాను నాకు అది అవసరం లేదేమో అనే స్థాయి తీసుకొచ్చారంటే నిజంగా అసలు అలాంటి గురువు అసలు ఏమో ఏ జన్మలోనో నేను అనుకుంటాను భగవాన్ ఏ జన్మలోనో నేను నేను ఇప్పటికీ నేను భగవాన్ దగ్గర ఉన్నాననే భావన వస్తుంది దోష. నేను ఆ చెట్లంట పొట్లంట తిరిగాను, నేను కష్టం వచ్చినప్పుడు అనుకునేదాన్ని భగవాను నిన్ను దోమలు కుట్టి అంట కదా ఆ దోమలో దోమను నేనేమో అని అలాగా ముళ్ళు గుచ్చుకున్నాయంట ఆ ముళ్ళు నేనా భగవాను నీ పాదంలో దిగాను కదా అందుకు నాకు ఇలా దూరంగా వేసేసావా ఆంధ్ర వాళ్ళు అందరూ చూడటానికి వచ్చినప్పుడు అలా ఉంటే బాగుండును అని అనుకున్నానేమో భగవాను నన్ను నన్ను ఆంధ్రాలో ఆకర్షణల మధ్యలో పుట్టించేసి ఇప్పుడు మళ్ళీ భగవాన్ భగవాన్ అని అంటున్నాను అని అలాగే నాకు భావన అంతా అదే ఇష్టం.
నాన్నగారు పాట పాడినట్టు మా ఆటలో నీవే మా పాటలో నీవే
అవునా భగవాన్
అలా మీరు మీ ప్రతి తలంపు మాట మీ ఊహలు అన్ని ఆయన చుట్టూ పెనవేసేసారనమాట.
కూర కూర వేస్తే ఒక్కోసారి మాడిపోతుంది ఉషా, అప్పుడు కూడా అనుకుంటాను భగవాను నేను తింటే ఆ కూర ఏమన్నా నాకు తేడా చేస్తుందేమో, అందుకే నువ్వు దాన్ని మాడిచేసేవు అని ఆ కూర తీసి పక్కన పడేసి వేరే కూర వండుకుంటాను ఉషా. అక్కడ కూడా ఇదేంటి ఇలా అయిపోయిందని ఆలోచిస్తున్నారు, భగవాను మాడిచేసాడు అంటే అది ఆయన తప్పు కాదు నాదే తప్పు, నేను టైం చూసుకోకుండా వండేసి పాడి, కానీ అక్కడ కూడా నాకు చెడ్డ అంటే అది నేను తింటే నాకు తేడా ఏమో అంటే ప్రతిదాన్ని నాకు
అంటే అదే అండి బ్యూటిఫుల్ అంటే అన్నిటిని అంటే మీకు ఆర్టిస్ట్ కదా మీరు, అంటే బేసిక్ గా పెయింటింగ్ కాదు ఏదైనా కళ కళాకారులు మీరు, సో అంటే నెగటివ్ ని కూడా పాజిటివ్ గా మీరు దాన్ని మలుచుకుంటారు, అద్భుతం అండి, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్.
గురువు గారు అదే చెప్పారు కదమ్మా ఎలా ఎలా మసలు ఇప్పుడు నాకు జ్ఞానం వచ్చేయాలని కూడా కోరుకోను షా, జ్ఞానం వచ్చేయాలంటే ఇచ్చేది
మనం. అందుకే భూమి మీద స్వర్గం ఎలా క్రియేట్ అవుతుంది అంటే అది మనం క్రియేట్ చేస్తే అవుతుంది. సో మీరు అలాగా మీరు అంటే నాకు మాట్లాడడం ఇష్టం అంటే ఇప్పుడు అనిపిస్తుంది మీరు మాట్లాడకపోవడం కరెక్ట్ కాదు, అసలు మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మీరు హ్యాపీగా విత్ రెస్ట్రిక్షన్స్ వీడియో వీడియో సత్సంగ్స్ చెయ్యాలి, ఎంత ఆనందం ఉందో కనపడాలి కదా.
అందుకే నీతో ఎక్స్ప్రెషన్స్
అంటే మంచి చేసుకుంటూ వెళ్తే మనిషి జీవితం ఎలా ఉంటుంది ప్రాక్టికల్ గా అండి, ప్రాక్టికల్ గా అంటే ఈ భగవంతుని విశ్వసిస్తూ మన మన సాయశక్తుల మనకున్న ప్రతి అంటే భగవంతుడు మనకి ఇచ్చిన ప్రతిదీ మనం సద్వినియోగం చేస్తూ వెళ్తే ఎంత ఆనందం ఉంటుందో జీవితంలో అనడానికి మీరు నిలువెత్తు ఉదాహరణ అండి.
నాకు ఇప్పుడు సేవ చేయాలని కోరుకొచ్చేసింది ఉషా, బంటూరి ఇది కొలువు ఏవయ్యా స్వామి అంటాను రోజుని, ఏదైనా పని అది ఏదైనా ఎవరైనా పని చేసుకుంటా ఉంటే వెళ్ళిపోయి సాయం చేయాలి, ఇదివరకు అలా లేదు ఉషా, ఏమో భగవాన్ ఇప్పుడు ఆ ప్రేరణ ఇచ్చాడేమో, ఆ చేసింది ఆడికి చేస్తున్నాననే భావం లేదు తండ్రి, ఈ అవకాశం ఈ చేతులకి ఇచ్చావా అనుకుంటాను ఉషా. నేను ఎప్పుడు చెప్తాను ఈ చేతులకి ఆ అవకాశం ఇచ్చాడు స్వామి, ఆ థాట్ వస్తాం ఈ లక్ష్మి చేస్తుందని అనిపించదు, ఇంత ముందు చేసేసింది ఏంటి ఇప్పుడు చేయటానికి, ఇప్పుడు అనిపిస్తుంది బంటురీతి కొలువు ఇవయ్యా స్వామి అని రోజు పాడుకుంటా అనమాట. ఏ పని వచ్చినా ఇతరులకి హెల్ప్ చేయాలి, ఇప్పుడు సేవ అంటే అవసరమైనప్పుడు సేవ చేయాలి, అలా నుంచుని చూడకూడదు, ఏమో అది మనదే ఇదంతా మనదే అనే భావనతోటి చేయాలి అని ఆ భావన ఆయనే కల్పిస్తున్నాడు సార్, లేకపోతే మనం ఇక్కడ
అవునండి. ఏం లేదు ఇక్కడ ఇక్కడ ఓన్లీ ఒక్క క్లూ ఏంటి అంటే మన చిన్న నేను వదిలి పెద్ద నేను మనం అవుదాము అనేది మనకి ఇంటెన్స్ గా వచ్చినప్పుడు ఈశ్వరుడు అది అంటే విశాలత్వం చేసేస్తాడంటే ఇంకా, ఎందుకంటే నీకు ఇంకేం లేదు కదా అక్కడ, ఒకే ఒక్క సంకల్పం నీ ఒకే ఒక్క ఉద్దేశం విశాలం అవ్వాలి, అందరికి అవైలబుల్ గా ఉండాలి, ఎవరికి హెల్ప్ అవసరమైనా నేను చేయగలగాలి అంటే ఇంకా మీకంటూ ఏమీ లేదు కదా, మీకంటూ ఏమీ మిగలలేదు, మీకంటూ ఏమీ మీకు అవసరం లేదు, మీరు పుష్కలంగా రిచ్ గా ఉన్నారు ఇన్నర్ గా, సో మరి ఇన్నర్ రిచ్నెస్ అంతా అందరికి షేర్ చేయాలనే సంకల్పం వస్తుంది, అది ఈశ్వరుడి సంకల్పమే కదా. మరి
ఎవరైనా నలుగురు కూర్చున్నా చెప్పేస్తాను ఉషా, ఎవరిని శత్రువులుగా పెట్టుకోకండి, మళ్ళీ వాళ్ళే మీకు ఎదురు వస్తా ఉంటారు మీకు, నాకు ఒకరింటి కొంచెం కోపం ఉషా చిన్న విషయం చెప్పి మానేస్తా, అయితే నీ ఆ మనిషిని చూస్తే నాకు ఎందుకో పిచ్చి కోపం వచ్చింది, వయసు కూడా 25-26 ఏళ్ళలో మంచి కోపంగా ఉంటాం కదా, అప్పుడు ఆ శత్రుత్వాన్ని పోగొట్టుకోవాలి ఎలాగా అనుకుంటే అప్పుడు నాన్నగారు అన్నారు, శత్రువు నీ ఇంటికి వస్తే నేను వచ్చాను అనుకుని భోజనం పెట్టమ్మా అన్నారనమాట. అప్పుడు నిజంగా ఉషా కానీ ఆ మనిషికి మాంసం చేపలు అన్ని వండేసి కక్షం లోపల, కానీ నాన్నగారు వస్తే నేను అలా పెట్టుకుంటాను మాంసం చేపలు అన్ని వండేసి పెట్టేసాను ఉష, ఆ రోజుతో ఆ శత్రుత్వం పోయింది ఉష, ఆ బిల్ల
సూపర్ సూపర్ సూపర్
అలాగా అంటే నేను సత్సంగాలు విన్నాన్ని ఎలా ఉన్నా నేను ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నానో అదే నా సొంతం అనుకుంటాను.
నేను
ఎవరో అన్నారు
ఏది ప్రాక్టీస్ చేస్తే అది మీ సొంతం
సొంతం అయిపోతుంది.
అవును, మనం ఎంత మాట్లాడుకున్నాము, ఎన్ని లెక్చర్లు ఇచ్చాము, ఎన్ని లెక్చర్లు విన్నాం కాదు, మనం ఎంత ప్రాక్టికల్ గా మన జీవితంలో పెట్టాము దాన్ని.
అందుకే ఎవరన్నా రాసి పెట్టుకోండి నాన్నగారు మీటింగ్ లో చెప్పడానికి అంటే నేను అన్నాను రాసి అంత లేదు, నా హృదయంలో ఉన్నదే భగవాన్ కదా, ఆయనే మాట్లాడిస్తారు. ఈ రాయితు మరి ఆ చూడాలు అవన్నీ ఎందుకు, భగవాన్ ఉంటారు ఎందుకో ఉంటారు, డైలీ దైనందిన జీవితంలో కూడా భగవాన్ చెప్తారు వాళ్ళు వస్తున్నారు కొంచెం తలంపు వస్తుందన్నమాట వంట ఎగస్ట్రా చెయ్యంటారు. ఏంటి భగవాన్ వంట ఎగస్ట్రా చేయమంటున్నారు అనుకుంటా, నిజంగా వాళ్ళు వస్తారు ఉషా ఈరోజు వంట చేయకంటారు, ఎవరో భోజనానికి పిలుస్తారు. అంటే నేను ప్రతి తలంపు భగవానే ఇస్తున్నారు అనే మందు నేను వాడుతున్నాను ఉషా. నేను ఎందుకని నేను అది ఆ టాబ్లెట్ నాకు బాగా పనిచేస్తుంది. ప్రతి మందు తలంపుకి ఆధారం భగవంతుడే, ఆయన తలంపు ఇవ్వకుండా ఇప్పుడు ఏదైనా చిన్న పని చేస్తే అబ్బా లక్ష్మికి ఎంత క్రియేటివిటీ అంటే లక్ష్మికి క్రియేటివిటీ ఏంటి, ఆ భగవాన్ ఉన్నారు కాబట్టి ఆ పని చేశాను నేను వాళ్ళ దగ్గర అంటాను. లక్ష్మి ఏమంటే నథింగ్ అండి, భగవంతుడు ఉంటాడు కాబట్టి అది చేస్తాము, ఆ స్కిల్ అదంతా కూడా ఆ భగవంతుడే. మరి మనం నిద్రపోయినప్పుడు మనమే నిజమైతే ఆ నిద్రలో మన తెలివితేటలు ఏమైంది ఉషా, ఈ టాలెంట్ అంతా ఏమైంది ఉషా, నిద్రలో ఏమైంది
పట్టదు ఈ శరీరం వెళ్ళిపోవడానికి, ఇంకా శరీరం ఏంటి లక్ష్మి ఏంటి ఉష ఏంటి, ఇదంతా కేవలం భగవంతుడు విభూతి కాకపోతే
గాలి కదా. నేను అదే మరణానికి కూడా భయపడను, ఏదైనా సరే భగవాను ఇంకా అవసరం లేకపోతే తీసుకెళ్ళిపో, ఏమైంది వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాను మళ్ళీ నీ దగ్గరే, మళ్ళీ నువ్వే తోడాలి నన్ను. నేను అనుకుంటాను భగవాను నీకు ఎంత మంచి శిష్యులు ఉన్నారు, నా అలాంటిది దొరికింది ఏంటి భగవాను, ఈ కష్టమాను నీ మీద ఆధారపడిపోతాను, ఎవడైనా భర్త మీద ఆధారపడతారు, పిల్లల మీద ఆధారపడతారు, స్నేహితుల మీద, నేను ఎవరి మీద ఆధారపడ్డు, ప్రతీది భగవాను నువ్వు ఉన్నావు కదా, ఏది ఇరిగిపోయినా ఏది జరిగినా భగవాను ఉన్నావు కదా, ఈ సమస్య నువ్వే చూసు, ఇంకా ప్రతీది భగవాన్కి ఇచ్చేయటం అలవాటు పడిపోయింది. కానీ అలా ఇచ్చి చూస్తే జీవితం చాలా బాగుంటుంది.
మీరు కర్తన ఇచ్చేసారు, నేను కర్తన అనుకునే మీ అహంభావాన్ని ఇచ్చేస్తూ వెళ్ళిపోయారు ఇప్పుడు దాకా, అప్పుడు మరి మొత్తం ఆయనే చూసుకుంటున్నాడు, ఇంకా ఆయనకి బరువు ఏంటి, ఇప్పుడు ట్రైన్ కి బరువు ఏంటి, మీ పెట్టి ట్రైన్ లో పెడితే ట్రైన్ కి బరువా,
చీర కూడా నేను ఏమంటాను తెలుసా, షాప్కి వెళ్తే భగవాను నా కళ్ళుకి పిచ్చి పిచ్చి వెళ్ళిపోతాను, నువ్వే మంచి చీర కొని పెట్టవా భగవాను అంటాను, కరెక్ట్గా చీర ఎదుర్కొన్నాడు భగవాన్ కొన్నాడు అంటూ పట్టు తెచ్చేసుకుంటాను అనమాట. అంటే అక్కడ కూడా నా లక్ష్మిని ఉపయోగించి తెలుగు లక్ష్మి ఏం కొనుక్కుంటుందో తెలియదు, అసలు ఈ జీవుడికి అసలు అస్తిత్వం లేదు ఉషా, మనం ఉందని దాన్ని ఓ బలంగా చేసేస్తాం, ఈ జీవుడు ఉన్నాడు ఉన్నాడంటే నిజంగా ఉన్నాడు అనుకుంటుంది అది,
ఉన్నాడు ఉన్నాడనేదే అనుభవం కదా, ఇప్పుడు లేడు లేడని ప్రాక్టీస్ చేయకుండా ఉన్నాడని దాన్ని ఏదో చేద్దామంటే అబ్బదు ఆడు లేడు.
ఏమో నేనైతే అన్ని నేను అనుకుంటాను భగవాను ఈ కూతురు వాళ్ళను మీ అంత ఇబ్బంది పడుతున్నావు, ఎవరైనా ఏదన్నా వస్తే ఎవరికన్నా చెప్పుకుంటా, నేను అన్ని నీకే నింపేస్తాను కదా, ఏదొచ్చినా ఆయన పాదాలు పట్టుకుని ఏడుస్తాను, ఏదన్నా తేడా వస్తున్నా బాధ వచ్చినా ఎక్కి 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 పాదాలు పట్టుకుని భగవాను నువ్వు ఉన్నావు కదా ఈ సంఘటన నువ్వే చూసుకొని నేనైతే ఆసక్తురాలిని, అంటే నువ్వు చేసుకోకపోతే నాకు ఇచ్చి అన్నావు కదా అందుకు నువ్వే, ఇంకా అన్ని భగవాన్ ఉన్నారని అన్న అందరూ కొంతమంది భగవాన్ లక్ష్మి అని అవుతారు అన్నమాట, ప్రతిదీ భగవాన్ భగవాన్ ఏం అంటాం కాదు, నా విశ్వాసం అంత విశ్వాసం ఉషా, ఎలాంటి సంఘటన కూడా అలాగే పెట్టాడు ఉషా, ఒక భర్త ఆ విషయం యాక్సిడెంట్ ఏంటి ఏదైనా భగవాన్ ఉన్నారు భగవాన్ ఉన్నారు ఆయన చూసుకుంటారు అని ఆ ధ్యాసలోకి వెళ్ళిపోయాయి అన్నమాట. ఎవరైనా ఫోన్ చేస్తా అంటాను భగవాన్ ఉన్నారు భయపడకండి ఆయన చూసుకుంటారు అని చెప్తాను, నాలా వాళ్ళకి విశ్వాసం ఉండాలని తెలియదు కదా, ఏమో ఈ సభాముఖంగా నేను ఏమన్నా నా అహానికి సంబంధించి ఏమన్నా చెప్పుంటే క్షమించాలి,
అహానికి సంబంధించి కాదు అహం స్ఫురణ కలగజేశారు
చెప్పాలని, చాలా ఇష్టం చెప్పాలని అన్ని నేను పోలే ఈ రోజుని నీ వలంగా టైం అయిపోతున్నట్టుంది. అందరూ కూడా అలాగే భగవాన్ మార్గంలో ఉండే అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. అందరూ మంచి మంచి ఆలోచనతో ఆయనకి శరణాగతి చెందితే మనకి కష్టాలు అనేవి దూది పింజల్లా ఎగిరిపోతాయి. అసలు ఎవరు ఏది వస్తుందని అది వస్తుంది అసలు భయపడద్దు. అసలు భగవాన్ ఉండగా భయం ఎలా? నాన్నగారు భగవాన్ ఒకటేనే నీకు భగవాన్ అంటే అలవాటు. భగవాన్ ఉండగా భయం ఎలా అంత? అది ఒక్కటే చాలు వేలాయుధం అంతే. అది పట్టుకుని మన జీవితాన్ని ముందుకు వెళ్ళిపోదాం అంతే. అసలు మనం భయపడవలసిన అవసరం అది? రత్నాల మేడలో ఉండి రత్నం కొనుక్కోవడానికి బయటికి వెళ్ళేందుకు మనం? మేడే రత్నాల మేడ అనుకుంటాను. ఆ పిచ్చి పిచ్చి డైమండ్స్ కోసం వెళ్ళిపోతున్నారు, హృదయంలో అందమైన డైమండ్ వదిలేసి అనుకుంటాను.
థ్యాంక్
యూ అమ్మా అందరికి.
థ్యాంక్ యూ
భగవాన్ అందరిని భగవాన్ చల్లగా చూడాలి ఉంటానమ్మా.
అందరూ బంగారం, ఇంకెవరు ఎవరు లేదా అనుకో,
అందరూ బంగారం
పిల్లలు
అందరూ బంగారాలే. అంటే కొంచెం వాల్యూ ఉన్నదాన్ని బంగారం అంటాం కదా. నాన్నగారు భక్తులు ఎవ్వరు భయపడకూడదు దోష. అసలు నాన్నగారి సబ్జెక్టుకే మనం అవమానం తెచ్చినట్టు. నాన్నగారు ఉండగా మనకి ఇంక అసలు భయం ఏంటి? ఏ సమస్య వచ్చినా ఆయన పాదాల దగ్గర పెట్టేయండి, ఆయనే మాట్లాడించారు. ఈ లక్ష్మిలో ఏమీ లేదు, ఓన్లీ డొల్ల. లోపల ఉండేది, మాట్లాడించేది, అవతల వినేది అంతా నాన్నగారి. ఖాళీ అయినప్పుడే స్వామి పెదాల దగ్గరికి వెళ్తాం. ఉషా
పెదాల దగ్గర నుంచి వచ్చింది ఇప్పుడు.
అవును, ఇది ఖాళీ అయితేనే స్వామి పెదాల దగ్గరికి వెళ్తాం. ఇది ఉన్నాయనుకో వస్తారం కూడా రాదు.
అని చెప్పి పండుగలు కవర్ చేసేసి పండుగ చేసేసారు, స్పిరిచువల్ పండుగ
ఏదో అంటే ఆ ఎక్స్ప్రెస్ అది కూడా ఆయనే. ఏమో నాకు అలా ఇష్టం సార్ అంతే.
అంటే మీరు పెద్దవాళ్ళైనా చంటి పిల్లల్లా ఉంటే మీకు జ్ఞానం వస్తుంది అనేవారు. జ్ఞానంతో మనకు సంబంధం లేదనుకోండి, మీరు ఆ చంటి పిల్ల. అందుకే ఈ సందర్భం జరిగింది.
ఆయన శంకలో పిల్లని, ఆయన ఎలా మాట్లాడమంటే మాట్లాడి మళ్ళీ ఆయన శంక ఎక్కిస్తాను. దోషాలు ఉంటే ఆయనే సరి చేస్తాను. ఈ స్వరం మాట వెనక ఉన్నది కూడా స్వామి కదా ఉష. అసలు మనం ఆ థింకింగ్ లో కూడా అసలు మనం భగవంతుడి దగ్గర నుంచే వస్తున్నామనే భావనలో ఉంటే మనం అసలు భయపడక్కర్లేదు ఉష. స్వామి ఉన్నారు, స్వామి చూసుకుంటారండి. నేను నువ్వు డాక్టర్ అయినా వేరే వాళ్ళు యాక్టర్ అయినా దానికి ఆధారం భగవాన్. బాయ్ తల్లి.
థ్యాంక్ యూ, బాయ్.
ఎప్పుడన్నా మళ్ళీ ఎప్పుడన్నా కలుసుకో, మాట్లాడుకుందాం తల్లి.
తప్పకుండా తప్పకుండా. ఓకే.